मधुरनाम सीताराम सीताराम मधुर मधुर नाम सीताराम 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 मधुर मधुर नाम सीताराम 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 मधुर मधुर नाम सीताराम 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 मधुर मधुर नाम सीताराम सीताराम मधुर मधुर नाम सीताराम 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 Sitaram, 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 Sri Ramachandra Bhagavan ki, Bhakta Hanuman ki, Jai. Hare Krishna. So what is the topic today? Already I gave the hint, something to do with, okay, Telugu. Enti roju topic, already I gave the hint. So no point of asking the question. Hanuman Jayanti monnane celebrate cheskunnam. I think April 6th was Hanuman Jayanti. So ee roju manam Hanuman katha charchiddamu. Bhagavantudu oka katha maatladukunte bhaktulu aanandistaru, bhaktulu oka katha maatladite bhagavantudu aanandistaru. So ee roju bhagavantudini aanandaparchadamu. And bhagavantudu oka కథ వినినప్పుడు భక్తులు ఆనందిస్తారు, అలానే భగవంతుడు కూడా భక్తులు ఒక కథ వినడానికి ఎంత ఆతురత చూపిస్తారు. చాలాసారి ఈ కథ చెప్పాను, మీ అందరికీ గుర్తుందో లేదో, రామానుజాచార్య కథ. మొన్న గురు మహారాజ్ వ్యాస పూజకి ఆఫరింగ్ ఇచ్చినప్పుడు కూడా అదే కథ బెంగాలీ డివోటీస్కి చెప్తూ ఉన్నాను. ఎలా శ్రీరంగంలో కొన్ని సంవత్సరాల కిందట, ఎప్పుడైతే రామానుజాచార్యులు శ్రీరంగంలో ఉండేవారు, సేవా పూజ చూసేవారు, అప్పుడు శ్రీరంగంలో ఉన్న ఒక ఉత్సవ విగ్రహ నామ పెరుమల్, ఆ విగ్రహాలని ప్రతిరోజు పల్లకీలోనే ఊరేగింపు తీసుకువెళ్తారనమాట. సో ఊరేగింపు తీసుకువెళ్ళినప్పటికీ అది చాలా గ్రాండ్గా ఉంటుంది. నాదస్వరము, షహనాయిలు, మృదంగము, కర్తాలు, భక్తులు, చాలా గ్రాండ్ ఫెస్టివల్. ఎవ్రీడే ఈవినింగ్ భగవంతుడు ఆయన ఒక ఈవినింగ్ వాక్లో వెళ్తారనమాట, వాకింగ్కి, ఎలా అయితే మనం ఈవినింగ్ వాకింగ్కి వెళ్తాము. సో ఒకరోజు హడత్గానే భగవంతుడు ఆపేయండి అన్నారు. ఆ రోజుల్లో భక్తులు కూడా ఎంత వాట్ యు సే ప్యూర్గా పవిత్రంగా ఉండేవారని భగవంతుడు ముఖాముఖి వాళ్ళతో మాట్లాడేవారనమాట. సో వెంటనే భగవంతుడు అన్నారు, అన్నీ ఆపేయండి, నాకు ఈరోజు షహనాయి వద్దు, నాదస్వరం వద్దు, ఇది వద్దు, అది వద్దు అని అందరినీ పంపించేస్తున్నారు. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. చివరికి అన్నారు, రామానుజ కూడా వద్దు, నువ్వు కూడా వెళ్ళిపో. రామానుజకి అర్థం అవ్వలేదు, నేనేం తప్పు చేశాను, నన్ను కానీ భగవంతుడికి అలా ప్రశ్నించలేరు కదా. ఆయన కూడా తలదింపి వెళ్ళిపోయారు, వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే భగవంతుడు పూజారితో అడుగుతున్నారు, రామానుజ వెళ్ళిపోయాడా? ఆ వెళ్ళిపోయారు స్వామి అంటే, హా ఇప్పుడు బాగుంది, ఇప్పుడు మీరు ప్రతిరోజు నేను ఇలా వాకింగ్కి వెళ్ళినప్పుడు సాయంత్రం ఈ ఊరేగింపుకి వెళ్ళినప్పుడు మీరు నన్ను కీర్తిస్తూ ఉంటారు, కానీ నాకు రామానుజు గురించి వినాలని ఉంది. తను వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు తన్ని కీర్తించండి, నేను వింటాను, అదే నాకు కావాలి. నేను ప్రతిరోజు సాయంత్రం ఇలా ఊరేగింపు వెళ్ళినప్పటికీ నాకు రామానుజు గురించి ఏదో ఒకటి చెప్పండి, తన్ని కీర్తించండి, అది నాకు చాలా ఆనందంని ఇస్తుంది. తను ఉంటే అది అలౌ చేయడం తనకి పంపించేశానమాట. సో అప్పుడు ఒకటి తర్వాత ఒకటి అక్కడ ఊరేగింపులో ఉన్న భక్తులు రామానుజుని పొగురుతూ పొగురుతూ ఆ రామానుజారిని పొగురుతూ ఒక 100 శ్లోకాలు ఒక 100 పదాలు రచించారు. దాన్ని నూట్రాంధది అంటారనమాట, 100 వర్సెస్ అనమాట. సో అలానే భగవంతుడికి భక్తుల యొక్క కీర్తి వినడం ఎంత ఆనందం. సో మనం ఎప్పుడైతే హనుమాన్జీ గురించి మాట్లాడుతూ ఉంటే శ్రీరామచంద్రుడికి అది చాలా ఆనందం ఇస్తుంది. అండ్ మొన్ననే శ్రీరామనవమి జరిపించాము, అలానే హనుమాన్ జయంతి. సో నేను అనుకున్నాను ఈరోజు మనము హనుమాన్జీ గురించి మాట్లాడదాం. అలానే నాకు చిన్నప్పటి నుంచి హనుమాన్జీ చాలా ఇష్టం ఉండేవారు. అంటే నేను అనుకున్న చిన్నపిల్లలందరికీ ఫస్ట్ హీరో అంటే హనుమాన్జీయే. ఇప్పుడు నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు కొన్ని పరిస్థితులు వేరేగా ఉండడం వల్ల, వీడియో గేమ్స్ అండ్ టీవీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం వల్ల వేరే వేరే హీరోస్ ఉండొచ్చు, కానీ మేము చిన్నప్పుడు మాకు అదే హీరోస్ అనమాట, హనుమాన్ అండ్ భీమ్ అండ్ వాళ్ళ గురించి వింటే ఎంత ఆనందంగా ఉండేది. అండ్ మా ఇంట్లో సిస్టమ్ ఎలా ఉండేదంటే ఎవ్రీడే స్కూల్ వెళ్లే ముందు 3 టైమ్స్ హనుమాన్ చాలీసా చదివేయాలి, అండ్ సండే రోజు 11 టైమ్స్ చదవాలి, అండ్ ఫీవర్ వస్తే అమ్మ చదువుతారు, కానీ మనం కూడా చదువుకోవాలి. కానీ ఫీవర్ వచ్చింది కనుక ఆవిడ మనకి ల్యాప్లో పడుకోబెట్టేసి, మా ఇంట్లో హనుమాన్జీ డాక్టర్ అనమాట. సో ఏదైనా ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా మై మదర్ అన్న మా తల మీద ఇలా చేతి పెట్టుకుని 11 టైమ్స్ 21 టైమ్స్ అలా హనుమాన్ చాలీసా చేసేవారనమాట. అండ్ లో అండ్ బిహోల్డ్, నా సొంత జీవితంలో కూడా నేను చూసాను చాలాసారి ఫీవర్ అయినా ఏదైనా అది వెంటనే తగ్గిపోతుంది. ఇప్పుడు దాని వెనక అంత ఎందుకు ఏంటి ఆ రీజన్స్ కోసం వెళ్ళను సింపుల్గా. సో అలా ఉండేదన్నమాట చిన్నప్పటి నుంచి హనుమాన్జీ మీద. అండ్ స్పెషలీ దాంట్లో ఒక లైన్ ఉంది, భూత పిశాచ నికట్నే అవి, అది నాకు చాలా ఇష్టం ఉండేది. ఎందుకంటే చిన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి మా అమ్మ ఏంటంటే రూమ్లో వెళ్ళి ఏమైనా లైట్ చేసి ఏదైనా తీసుకురమ్మంటే చాలా భయం, ఎందుకంటే ఒక్క బెడ్రూమ్ నుంచి ఇంకొక బెడ్రూమ్ అంటే ఎన్నో రూమ్స్ పాస్ అయ్యి వెళ్ళాలి. సో సాయంత్రం అది ఆ లైట్ వేయాలంటే చాలా భయం. స్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఆ షాడోస్తో పెద్ద భయం, ఆ రిఫ్లెక్షన్స్ మన ప్రతిబింబం మనకు కనిపించినప్పుడు అదేదో భయం వేసేదనమాట. సో నేను అండ్ మా చెల్లి నువ్వెళ్ళు అని మొత్తం మీద ఎవరైనా ఒకరు వెళ్ళాలి. సో అప్పుడు ఆ భూత పిశాచ నికట్నహి ఆవే చెప్తూ వెళ్ళి లైట్స్ వేయాలన్నమాట. సాయంత్రం 5:36 అయ్యేసరికి అన్ని రూమ్స్లో బెడ్రూమ్స్లో వెళ్ళి లైట్ వేయాలన్నమాట. అండ్ అఫ్ కోర్స్ ఈ ఒక లైన్ కూడా, నాసే రోగ హరే సప్పీర, ఏమైనా కూడా హనుమాన్జీ మీద చాలా ఇది ఉండేదన్నమాట. సో అఫ్ కోర్స్ తర్వాత ఇస్కాన్లో వచ్చిన తర్వాత ఆ రొటీన్ పోయింది, హనుమాన్ చాలీసా అన్ని రౌండ్స్ జపంతోనే చాలా బిజీగా అయిపోయామన్నమాట. సో పర్సనలీ కూడా హనుమాన్జీ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉండే. సో చిన్నప్పుడు మేమేం చేసేవారం అంటే హనుమాన్ చాలీసా అని ఒక 40 వర్సెస్ ఉన్నాయి, తులసీదాస్ రచించిన ఇది అనమాట హనుమాన్ చాలీసా. సో నేను అనుకున్నాను ఈరోజు హనుమాన్జీ తాలూకా కథలు ఇలా ఒకరి తర్వాత ఒకటి తర్వాత చెప్పకుండా హనుమాన్ చాలీసాలో ఉన్నాయి 40 వర్సెస్ ఏదైతే ఉన్నాయి ఒక్కొక్క వర్స్ నేను పారాయణ చేస్తాను. అండ్ తర్వాత దాంట్లో సంబంధించిన కథ గురించి చర్చిస్తూ అలా ముందుకు వెళ్దాం అన్నమాట. సో మీ ఫోన్స్లో హనుమాన్ చాలీసా ఉంటే మీరు ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ మంగళాచరం నుంచి మొదలు పెడదాము. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధార్ భరణౌ రఘువర బిమల జసు జోదాయక ఫలచార్ బుద్ధిహీను తను జానికే సుమిరో పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మహి హరహు క్లేశ వికార్. ఇది మంగళాచరణ అనమాట. తర్వాత హనుమాన్ చాలీసా శ్లోకాలు మొదలవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ మంగళాచరణ. శ్రీ గురు చరణ సరోజ రజ, ఏదైనా మనం మొదలు పెడితే, ఏదైనా చేస్తే, మన జీవితంలో ఏదైనా బ్లెస్సింగ్స్ కావాలంటే అన్నిటికన్నా ముందు గురువుని తలుచుకోవాలి, గురువుని ప్రార్థించాలి, గురువు ఒక ఆశీస్సులు తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. నేను చాలాసారి మీకు ఈ కథ చెప్పి ఉన్నాను, ఎలా ఒకసారి ఒక శిష్యుడు గురు దగ్గర ఎంతో మంచి మంచి జ్ఞానం తీసుకున్నారు, తత్వాన్ని బాగా నేర్చుకున్నాడు. సో ఎలా అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ రోజుల్లో కూడా గురుకుల్లో ఎగ్జామ్స్ ఉండేదన్నమాట. సో గురుగారు చెప్పారనమాట, అయితే నీకు రేపు ఎగ్జామ్ అనమాట, నువ్వు బాగా అన్ని కంఠస్థం చేసుకుంటే, తను చాలా చక్కగా శ్లోకాలన్నీ కంఠస్థం చేసేసుకున్నారు మన భక్తి శాస్త్రి ఎగ్జామ్ లాగా. సో మరుసటి రోజు ఎప్పుడైతే గురుగారు ఇంకా ఎగ్జామ్ ఇవ్వాలి, ఆ రోజే అనుకోకుండా ఎవరు అతిథులు వస్తే గురుగారు చాలా బిజీ అయిపోయి, నేను ఈరోజు నీకు పరీక్ష పెట్టుకోలేకపోతున్నాను, కాకపోతే ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర చాలా విద్య ఉండేది కదా, సో మచ్ సిద్ధిలు ఉండేది, మిస్టిక్ పవర్స్ ఉండేది. సో గురుగారు అన్నారు, నేనే ఉండాలనే అవసరం లేదు, ఇగో మన ఆశ్రమం ముందు ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర వెళ్ళిపోయి నువ్వు ఏదైతే కంఠస్థం చేసావో అన్నీ చెప్పే, ఒకవేళ నువ్వు అన్నీ కరెక్ట్గా చెప్పావనుకో అంత బాగానే ఉంటుంది, నువ్వు ఏదైతే తప్పులు చెప్పావో ఆ చెట్టులో ఉన్న ఆకులు ఏదైతే ఉంటే అది కిందకి పడిపోదా, ఎన్ని ఆకులు పడిపోయాయి నువ్వు నా దగ్గర తీసుకొస్తే నేను లెక్క పెట్టేసి నీకు మార్క్స్ వేసేస్తాను. సో అంతను హ్యాపీగా వెళ్ళిపోయాడు, కళ్ళు మూసుకున్నాడు, అన్ని ఏమొచ్చు అన్ని కరెక్ట్గా చెప్పేశాడు. ఎప్పుడైతే కళ్ళు తీర్చి చూస్తే అన్ని ఆకులు కిందకి పడిపోయాయి, చెట్టు మీద ఒక్క ఆకు కూడా లేదు. తను ఇంకా ఆశ్చర్యపోయాడు, నేను ఇంత బాగా చెప్తే అసలు ఉచ్చారణలో కూడా ఎటువంటి తప్పు లేదు, ఎంత స్పష్టంగా చెప్పాను అని తనకు చాలా ఏడుపు వచ్చేసి గురుగారి దగ్గరికి వెళ్ళి, నాకు అర్థమవట్లేదు నేను ఏం తప్పు చేశాను, నేను అన్ని బాగానే చెప్పాను. అప్పుడు గురుగారు అడిగారనమాట, నువ్వు ఇదంతా ఎగ్జామ్ మొదలు ముందు పరీక్ష ముందు నన్ను తలుచుకున్నావా? ఆ లేదు గురుగారు, అది మర్చిపోయాను, ఎందుకంటే నాకు అన్నీ వచ్చు కదా ఎక్సైట్మెంట్లో అన్ని చెప్పేద్దామని, అందుకోసం నీకు 0 వచ్చాయి, ఈసారి నువ్వు నన్ను తలుచుకో అన్నారనమాట. సో ఈసారి తన చెట్టు కింద నిలబడినప్పుడు ఫస్ట్ గురుగారిని ప్రణామాలు తెలిపించిన తర్వాత అన్ని చెప్పాడనమాట. ఎప్పుడైతే కళ్ళు తీర్చి చూస్తే ఒక్క ఆకు కూడా పడలేదనమాట. సో అప్పుడు గురుగారు అన్నారు, ఎస్ నువ్వు నీకు 100 out of 100 వచ్చాయన్నమాట. సో ఏది చేసినా జీవితంలో మనం గురు అండ్ కృష్ణని మర్చిపోయామంటే అది ఎంత గ్రేట్ పని చేసినా కూడా శూన్యం, 0, దాని మార్క్స్ అనేది 0. గురు అండ్ కృష్ణని గుర్తు పెట్టుకుని ఏదైనా మొదలు పెట్టాలి. సో ఇక్కడ తులసిదాస్ మనకి ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఆయన కూడా ఈ హనుమాన్ చాలీసా రచించే ముందు మొదలు పెట్టే ముందు శ్రీ గురు చరణ గురుని ప్రే చేసుకుంటున్నారన్నమాట. శ్రీ గురు, ఈ శ్రీ గురు కూడా చాలా అందమైన వర్డ్. శ్రీ అంటే అందం, బ్యూటిఫుల్. శ్రీ గురు అంటే ఎవరైతే చాలా అందంగా ఉంటారు. ఎందుకు అందంగా ఉంటారు? అందం అంటే భారమైన మొహం కాదు, అందమైన గుణాలు, అందమైన మనస్తత్వం, అందమైన చైతన్యం, ఎంత బాగుంటారు శ్రీ గురు అన్నమాట. అలాగే ఈ రామాయణ ఒక మీద, హనుమాన్ చాలీసా మీద చాలామంది ఆచార్యులు చాలా కమెంటరీలు ఇచ్చారు. ఈరోజు మనం ఒక్కొక్క పదాన్ని చాలామంది ఆచార్యులు ఇచ్చిన కమెంటరీ నుంచి తీసుకుంటాము. సో కొందరు అంటారు, లేదు శ్రీ అంటే లక్ష్మీదేవి, శ్రీ సంప్రదాయ లక్ష్మీదేవి నుంచి మొదలైంది కదా, సో శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటే ఎవరు? సీతాదేవి. సో శ్రీ గురు అంటే సీతాదేవిని తలుచుకుంటున్నారు, గురువుని తలుచుకుంటున్నారు, ఇద్దరిని తలిచిన తర్వాత హనుమాన్ చాలీసా మొదలు పెడుతున్నారు తులసిదాస్. సో ఎవరైనా అనుకోవచ్చు, శ్రీ రాముడిని తలుచుకోకుండా సీతాదేవిని ఎందుకు తలుచుకుంటున్నారు? సో దానిలో ఒక ఆచార్య చాలా మంచి కమెంటరీ ఇచ్చారు, ఎందుకంటే శ్రీరాముడికైనా సీతాదేవికి చాలా దయ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మనం కూడా కృష్ణుడిని అప్రోచ్ అవ్వాలంటే, రాముడిని అప్రోచ్ అవ్వాలంటే సీతాదేవి ద్వారా, రాధారాణి ద్వారా, వాళ్ళే మనకి మొదటి గురువు అన్నమాట. సో బలరామ్జీ కూడా ఆయనకు వచ్చిన అన్ని పవర్స్ రాధారాణి దగ్గర నుంచి వస్తుంది. సో ఈ గురుతత్వం అనేది, ఈ ప్రచారం అనేది, ఈ గురుతత్వం అయినా ఇదంతా రాధారాణి ఒక గిఫ్ట్ అన్నమాట, సీతాదేవి ఒక గిఫ్ట్ అన్నమాట. సో ఇక్కడ సీతాదేవి, ఇన్ఫ్యాక్ట్ రామాయణంలో ఒక మంచి వృత్తాంతం వస్తుంది, ఎలా ఎప్పుడైతే వాళ్ళు అడవిలో ఉంటారు సీతారాముల వారు, ఒకరోజు వాళ్ళు పర్ణశాల కుటీరం దగ్గర అలా విశ్రాంతి తీసుకుంటున్నారు, పడుకుంటున్నారు. సో శ్రీరాముడు ఒక తల, సీతాదేవి ఒక ఒళ్ళు ఉందన్నమాట, ఆయన నిద్రపోయి ఉన్నారు. సో అప్పుడు సీతాదేవి చాలా అందంగా ఉంటారని ఇంద్రతాలు ఒక అబ్బాయి జయంత్, తను సీతాదేవి మీద చాలా ఆకర్షణ చెంది ఆవిడ ఎలా ముట్టుకోవాలి, జస్ట్ ఒక్కసారి ఏదో ఒక వంకతో ఆవిడని ఎలా టచ్ చేయాలని ఆలోచిస్తూ తను ఏం చేస్తారంటే ఒక కాకి రూపంలో తయారైపోయి సీతాదేవి ఛాతీని వచ్చి పొడుస్తాడనమాట. సో పొడిచినప్పటికీ సీతమాత వెంటనే నొప్పితోని అరుపులు అనమాట, అని అదే కాదు ఛాతీ నుంచి 2-3 చుక్కలు రక్తం పడిపోతుందనమాట. శ్రీరాముడు ఒక కళ్ళు మీద, తల మీద ఆయన వెంటనే లేస్తారు, ఏమైంది అంటే ఇలా ఒక కాకి. సో వెంటనే శ్రీరాముడు చాలా కోపం చెంది ఏం చేస్తారంటే అక్కడ ఒక గడ్డి పూస చేతులు పట్టుకొని ఆ గడ్డి పూసకి బ్రహ్మాస్త్రగా తయారు చేస్తారు. సో శ్రీరాముడు ఒక చాలా గొప్ప ఆర్చర్, ఆయనకి చాలా మంత్రాలు తెలుసు. సో వెంటనే ఆ గడ్డి పూసలో మంత్రం చెప్తే అది బ్రహ్మాస్త్ర కింద మారిపోయింది అనమాట. అండ్ అప్పుడు ఏం చేస్తారు, ఆ గడ్డి పూసని ఆ కాకి మీద విసిరేస్తారనమాట. సో ఆ గడ్డి పూస ఇప్పుడు బ్రహ్మాస్త్ర కింద అయిపోయి ఆ కాకి వెనక పరిగెత్తుతుంది. ఈ కాకి ఇంకా జయంతుడు ఇప్పుడు ఏం చేయాలి, వెంటనే తన నాన్నగారి దగ్గరికి వెళ్తారు, ఇంద్రుడి దగ్గర, నన్ను కాపాడండి, ఇలా శ్రీరాముడు నా వెనక ఇలా పంపించారంటే ఇంద్ర అంటారు, నువ్వు ఇంత పెద్ద తప్పు చేసినప్పుడు ఇంకా నేనేం సహాయం చేస్తాను, నువ్వు చేసిన కర్మాలకి నువ్వు ఇంకా దాని రిజల్ట్ నువ్వు తీసుకోవాలి అని చెప్పేసి అసలు ఎవరు తన సహాయం చేయట్లేదు. సో మొత్తం మీద ఎన్ని లోకాల్లో తిరిగి అందరి దగ్గర వెళ్ళి ఎంత ట్రై చేసినా ఏం అవ్వకపోతే చివరికి శ్రీరాముడు ఒక కాలు మీద పడిపోతాడు. సో పడినప్పుడు కూడా ఏమవుతుందంటే తను అంత తిరిగి 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 వచ్చినప్పటికి అలసట అంత ఎంత క్లాంత్ అంటే టైర్డ్ అయిపోయి తను పడినప్పుడు కూడా కిందకి పడిపోయినప్పుడు కూడా అంటే కాకి తాలూక కాలు శ్రీరాముడి వైపు ఉన్నాయన్నమాట, తను అలా పడిపోయాడనమాట. సో ఇప్పుడు ఇంకా శ్రీరాముడు ఇంకా కోపంతోనే ఉన్నారు అని ఈ కాకి వచ్చి ఇలా పడిపోయిందనమాట. పడిపోయినప్పుడు సీతాదేవి ఏం చేశారంటే ఆవిడ చేతితోనే ఆ కాకాసుడి తాలూక కాళ్ళుని ఇటువైపు అంటే శ్రీరాముడికి అటువైపు తిప్పి అంటే తిప్పి తన తల శ్రీరాముడి వైపు తిప్పేసి ఉంచుతారనమాట. అంటే శ్రీరాముడికి కోపం చెందకూడదు అని అలా అయినా శ్రీరాముడు ఒక ఏం చెప్పాలి ఒక వో హీ హస్ టేకన్ ఎ వో, ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఎవరైనా నా శరణాగతి తీసుకున్నారు అంటే నేను తనకి సాయం చేయవలసిందే. తన శత్రువు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సక్రదేవ ప్రపన్నాయ తవ అస్మి ఇతి చ యాచతి, ఎవరైనా ఒక్కసారి స్వామి నేను నీవాడు, తవ అస్మి నేను నీవాడు అని ఒక్కసారి చెప్పేశారంటే ఇంక అయిపోయింది. జీవితం అంతా అభయం దధామి, నేను తనకి ఇవ్వవలసింది అది నా వ్రతం అని శ్రీరాముడు చెప్తున్నారనమాట. సో ఒకవేళ ఎవరైనా పొరపాటుని లేదంటే ఊరికే ఒక్కసారి లేదంటే జోక్గా చెప్పేశారు లేదంటే ఒక్కసారి చెప్పిన తర్వాత మర్చిపోయారు లేదంటే జబర్దస్తిగా ఎవరో చెప్పారు శిక్షా గురువులు చెప్పు ఇలా ఒక్కసారి చెప్పు బాబు అని ఇలా చెప్పేశారు తవ అస్మి కోపంతో అయినా కానీ చెప్పారు స్వామి నేను నీవాడు. జీవితం అంతా, జీవితం అంటే ఈ జీవితమే కాదు ఈ శరీరమే కాదు ఆత్మని రక్షిస్తూ ఉంటారనమాట. సో ఎప్పుడైతే తన ఇలా శరణాగతి భగవంతుడు ఒక తన తల భగవంతుడు కాళ్ళ దగ్గర ఉంది వెంటనే శ్రీరాముడు కొంచెం కరుగుతారనమాట. అప్పుడు సీతాదేవి రిక్వెస్ట్ చేస్తారు తన్ని క్షమించేయండి అని. అప్పుడు భగవంతుడు అంటారు క్షమించేస్తాను కానీ ఇది బ్రహ్మాస్త్ర దాన్ని నేను ఇంకా వెనక తీసుకోలేను. సో అప్పుడు ఇంకేం చెయ్యాలంటే అప్పుడు భగవంతుడు కాకాసురికి అడుగుతారనమాట అంటే జయంత్కి, పొన్ను ఏం చేయమంటావు ఇప్పుడు. సో అప్పుడు అతను అంటాడు సరే అయితే నాకు ఒక్క ఒక్క కళ్ళు పొడి చేయండి కానీ నా ప్రాణంని ఉంచండి అంటే అప్పుడు ఆ బ్రహ్మాస్త్ర తను ఒక్క కళ్ళు పొడి చేస్తుంది అనమాట. సో అప్పుడు ఆ కాకాసురు అంటే జయంత్కి ఒక కళ్ళు పోతుంది అనమాట. సో ఆచార్యులు ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్తారనమాట సీతాదేవికి ఎంత దయ కలిగి ఉందనమాట, తన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ఆవిడ క్షమించేస్తారనమాట. సో అందు గురించి తులసిదాస్ ఇక్కడ మొట్టమొదటి శ్రీ సీతాదేవిని గుర్తు చేసి ఎవరైతే దయామూర్తి శ్రీ గురు చరణ సరోజ రజ అంటే ఇది మొదలు పెట్టే ముందు నేను శ్రీ గురు తాలూకా చరణ రజ అంటే ఆ డస్ట్ ఆ దుమ్ము ఆ ధూళిని నేను నాకు కావాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు శ్రీ గురు చరణ సరోజ. అండ్ శ్రీ గురు తాలూకా చరణ వృందని ఆయన సరోజతో పోల్చుకుంటారు. సరోజ అంటే కమల పుష్పం. మనం ఎప్పుడైనా చూస్తే మొత్తం ఆధ్యాత్మిక పుస్తకాల్లోని శాస్త్రాల్లోని కమల పుష్పం కలం కమల పుష్పమే, మీకు ఇంకా గులాబీ పువ్వు చామంతి అలాంటివి ఏమీ రాదు. ఎందుకంటే కమల పుష్ప తాలూకా ఒక స్పెషాలిటీ ఒక విశేషత ఏంటంటే అది డర్టీ వాటర్ మర్కీ వాటర్లో అది గ్రో అవుతుంది అన్నమాట. డర్టీ వాటర్కి ఏమంటారు మురికి నీళ్ళు, మురికి నీళ్ళలో అది పెరుగుతుంది కంప్లైన్ చేయకుండా. అలానే శ్రీ గురు కూడా ఈ మురికి ప్రపంచంలో అంటే ఈ ప్రపంచం అంతా డర్టీగానే ఉంది ఈ కలియుగంలో ఈ ప్రపంచంలో కూడా ఒక కమల పుష్పలాగా ఉంటారు. ఉండడం ఇక్కడే ఉన్నారు కానీ దేన్ని ఆయనకి తాకట్లేదు. ఎలా అయితే ఆ కమల పుష్పం ఎంత అందంగా ఉంటుంది మురికి నీళ్ళు ఉన్నప్పటికైనా అది చాలా బ్యూటిఫుల్గా చాలా క్లీన్గా ఉంటుంది, అలా శ్రీ గురు కూడా ఈ మురికి ఎంత డర్టీ కలియుగ ప్రపంచంలో ఉన్నప్పటికైనా అది ఒక కమల పుష్పలాగా అలా తేలుతూ ఉంటారనమాట. ఉండడం ఇక్కడ ఉన్నా కూడా దేన్ని ముట్టుకోకుండా ఉంటారని ఇప్పుడు గురువుకి కృష్ణుకి ఆ ఒక ఉపమానం ఒక ఉదాహరణ ఇస్తారనమాట. సో శ్రీ గురు చరణ సరోజ రజ ఏం కావాలి అని తులసిదాస్ కోరుకుంటున్నారు. నాకు అలాంటి పాదపద్మాలు, శ్రీగురు ఒక పాదపద్మలు ధూళి కావాలి. ఎందుకు కావాలండి, మీరు ఏం చేసుకుంటారు దాన్ని? నెక్స్ట్ లైన్, శ్రీగురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధార్. ఎందుకు కావాలంటే, నేను ఆ ఒక దుమ్ము తీసుకొని, ఒక ధూళి తీసుకొని నా హృదయాన్ని పరిశుభ్రం చేసుకుంటాను. అరే, పరిశుభ్రం చేయాలంటే ఎవరైనా తడిగొట్టి పెట్టుకుంటారు, ఏదైనా జాడు అనుకుంటారు, కానీ దుమ్ము అడుగుతారా? ఇల్లు అంత బాగాలేదని కొంచెం దుమ్ము ఇవ్వండి, కొంచెం డర్టీ ఇవ్వండి అంటే? సో ఇక్కడ అంటున్నారు, లేదు, అది డివైన్ డస్ట్, అది ఒక ఆధ్యాత్మిక ధూళి అన్నమాట. ఆ ఆధ్యాత్మిక ధూళితోని మన హృదయం ఎలా ఉందంటే, ఎన్ని జన్మాల నుంచి ఎన్నెన్నో దీని మీద మనం పెట్టుకున్నామన్నమాట. కామ క్రోధ మోహ, ఎంత దుర్వాసనాలు ఎన్ని ఉన్నాయన్నమాట. సో అది క్లీన్ చేయాలంటే ఆ డస్ట్తోనే క్లీన్ చేయాలి, ఆ శ్రీగురు తాలూకా చరణ ధూళితోనే క్లీన్ అవుతుందన్నమాట. సో ఎవరైనా అనుకోవచ్చు, ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు ధూళి 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 అంటూనే ఉంటారు కదా. సో ఏం చేయాలి అంటే, మనం కూడా ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినా, గురువుల్ని చూసినా, వాళ్ళు మీద పడిపోయి వాళ్ళ కాల్ని లాగేసి దాని నుంచి ధూళి తీసుకొని పెట్టేస్తే అమ్మయ్య అయిపోయింది మన పని అని అలా కాదు. అంటే వీ కెన్ టేక్ ఇట్ లిటరలీ అండ్ ఫిగరేటివ్లీ. లిటరలీ అంటే లిటరలీ ఎస్, ఎప్పుడైతే సాధు మహాత్మాలు గురువులు నడిచినప్పుడు వాళ్ళ కాలు ఎక్కడైతే పడుతుంది అక్కడి నుంచి మనం ధూళి తీసుకోవాలి, అది కరెక్టే, ధూళి తీసుకోవాలి. కానీ ఫిగరేటివ్లీ కూడా దాని ఒక మీనింగ్ ఉంది. ఫిగరేటివ్లీ మీనింగ్ ఏంటంటే, మన ఒక భావన అలా ఉండాలి, దీని భావనలో అంటే, నేను శ్రీ గురువుని ఒక మిన్యల్ సేవ ఎలా అందించాలి, వినయంగా ఉండాలి, ఆయన చెప్పిన మాటలు జీవితంలో ఆచరించాలి, అది యాక్చువల్గా ధూళి తీసుకోవడం. లేదంటే ఊహించండి, శ్రీగురు చెప్పిన మాటలు మనం వినము, చెప్పింది చెయ్యము, కానీ ఎప్పుడు కనిపించినా కాళ్ళు లాగేసి ధూళి తీసుకుంటే, అంటే నేను ఎందుకు ఇంత లిటరల్గా చెప్తున్నానంటే, పేరు చెప్పకూడదు కానీ అలా కొంతమంది నేను స్వయంగా చూశానన్నమాట. అసలు ఎప్పుడు కనిపించరు, సంవత్సరంకి ఒక్కసారి జన్మాష్టమి టైంకే, ఇంకా వాక్ చేస్తుంటే ఎక్కడ గట్టిగా పట్టేసుకుని ఆ ధూళి తీసుకుని వాళ్ళు ఏమనుకుంటారంటే, సక్సెస్ఫుల్. కానీ దట్ ఈస్ నాట్ ది సక్సెస్. యాక్చువల్గా ధూళి తీసుకోవడం అంటే, చెప్పిన ప్రతి వాక్యాన్ని, ప్రతి ఆదేశాన్ని లైఫ్ అండ్ సోల్గా తీసుకోవడమే ధూళి తీసుకోవడం. ధూళి తీసుకోవడం అంటే చెప్పిన సూచనలు పాటించడం. ధూళి తీసుకోవడం అంటే చెప్పిన వాక్యాలు వినడం, జీవితంలో ఆచరించడం. అది శ్రీ గురు తాలూకా ధూళిని నెత్తి మీద తీసుకుంటే, అలాంటి ధూళి తీసుకుంటేనే మురికి అనేది పోతుంది, మన హృదయ అద్దము అందంగా శుభ్రంగా తయారవుతుంది అన్నమాట. సో శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధార్. ఓకే, మీరు శ్రీ గురు తాలూకా ధూళి తీసుకున్నారు, అది అందంగా మీ హృదయం అందంగా తయారైపోయింది. ఇప్పుడు ఏం చేస్తారండి ఈ అందమైన హృదయంలో? భరణౌ రఘుబర బిమ్మల జసు. భరణౌ అంటే వర్ణించడం. ఎవరి గురించి వర్ణిస్తా? రఘువర. భరణౌ రఘుబర బిమ్మల జసు. ఆయన ఒక జశ అంటే కీర్తి. రఘువర్ ఒక కీర్తి గురించి చర్చించడానికి ఇప్పుడు నాకు అర్హత దొరికింది, ఎందుకంటే శ్రీగురు తాలూకా చరణధూళి నన్ను నెత్తి మీద ధరించాను. సో ఇప్పుడు రఘువర్ అంటే ఎవరు? శ్రీరామచంద్రుడు. కానీ కొంతమంది ఆచార్యులు అంటారు, ఇక్కడ రామచంద్రు గురించి మాటే లేదండి, రఘువర్ అంటే హనుమాన్. అరే, హనుమాన్కి రఘువరణ ఎలా చెప్తున్నారు? సో అక్కడ దానికి ఒక వృత్తాంతం ఉంది. ఎప్పుడైతే సీతాదేవి మొట్టమొదటిసారి హనుమాన్ని చూస్తారు అశోక వాటికలో, అండ్ హనుమాన్ ఆ ముద్రిక అంటే శ్రీరాముడు వాళ్ళు ఒక, సో శ్రీరాముల వారు ఉంగరంని చూస్తారు అండ్ హనుమాన్ని చూస్తారు, ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి హనుమాన్కి కొడుకుగా పిలుస్తారన్నమాట, యు ఆర్ మై సన్. సో ఇప్పుడు సీతాదేవి సన్ అంటే రఘుకులంలో వస్తున్నారు. సో రఘువర్ అంటే ఎవరైతే రఘుకులం, రఘు అంటే రఘురాజా, దశరథ్ మహారాజ్ యొక్క పూర్వజుల పేర్లు అన్నమాట, దిలీప్ రఘు వీళ్ళందరూ ఆ లైన్లో వస్తున్నారు. సో రఘుకుల్లో వచ్చిన వాళ్ళకి రఘువర్ అంటారనమాట. సో సీతాదేవి రఘువరని పేరు ఇచ్చేసారు. అలానే శ్రీరాముల వారు కూడా ఎప్పుడైతే హనుమాన్ ఇంకా సీతాదేవిని అశోక వాటికలో చూసి ఆ మెసేజ్ ఇచ్చి వెనక వచ్చి శ్రీరాముల వారితో ఆ సందేశాన్ని ఇస్తారనమాట, నాకు సీత అంటే, దానిలో కూడా చాలా అందంగా నాకు సీతాదేవి దొరికిందని చెప్పట్లేదు, దొరికింది సీత నాకు. ఎందుకంటే ఆ మొత్తం అంతా చెప్పే వరకు శ్రీరాముడు ఒక ప్రాణాన్ని ఉంచుతారు లేదో, ఎందుకంటే ఆయన ఇప్పటికే టెన్షన్లో ఉన్నారు, సీత దొరికింది లేదని. అలా అయినా మామూలుగా మనమైతే మనమేమంటామంటే నాకు సీత దొరికింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెన్స్ నాకు, నాకు దొరికిందండి, ఇంతమంది వెళ్ళినా కూడా నేను చేశాను. కానీ హనుమాన్ అనుకున్నాను అనమాట, నా గురించి చెప్పే లాభం ఏంటి? అలానే సీత దొరికింది చెప్తే అది కూడా ఆలస్యం కదా, ఎందుకంటే సీత దొరికిందా దొరకలేదా అది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ లైన్, ఫస్ట్ వర్డ్ అంటారనమాట దొరికింది. అమ్మయ్య దేనికి వెళ్ళాము, దొరికింది, దొరికింది సీత ఎవరికి, నాకు దొరికింది సీత నాకు అని అలా హనుమాన్ అంటారనమాట. రామాయణంలో ఇది ఉంది. సో అలా చెప్పిన వెంటనే శ్రీరాముల వారు ఎంత హ్యాపీ అయిపోయి హనుమాన్ని కవగలించేసి తను అంటారనమాట, నువ్వు నా కొడుకులాగా ఉన్నావు, లేదంటే నా కొడుకుగా ఉన్నావు అనమాట. సో సీతాదేవి కూడా తన్నే ఒక అబ్బాయిగా యాక్సెప్ట్ చేశారు, శ్రీరాముల వారు కూడా యాక్సెప్ట్ చేశారు. సో అందు గురించి ఆయన కూడా రఘువరే. సో శ్రీ గురు చరణ సరోజ రజ నిజమున ముకుర సుధార్ భరణం రఘువర విమల జసు. తను చేసిన కార్యాల గురించి పొగురుతూ ఈ హనుమాన్ చాలీసా నేను మొదలు పెడుతున్నానని తులసీదాస్ అంటున్నారన్నమాట. తన్ని పొగరడానికైనా తను చేసిన సేవల గురించి చెప్పడమనే, యాక్చువల్గా శ్రీరాముడు గురించి మాట్లాడితే దాంట్లో హనుమాన్ గురించి ఉంటే ఉంటుంది, లేదంటే అది కథ కంప్లీట్ అవ్వదు. అలానే హనుమాన్ గురించి మాట్లాడితే శ్రీరాముడు గురించి మాట్లాడాలి, విడిగా మాట్లాడడానికి ఏమీ లేదు. సో రఘువరని మనం రాముడు తీసుకున్నా హనుమాన్ని తీసుకున్నా ఒకటే. సో రఘువర విమల జసు అయితే సరే, ఇప్పుడు హృదయం పరిశుభ్రమైంది, శ్రీ గురు తాలూకా ధూళి తీసుకున్నాము, రాముడిని పొగిరాము, అయితే ఇప్పుడు మాకేం దొరుకుతుంది? అప్పుడు దాని అంటారు ఫలచార్. చార్ అంటే నాలుగు. ఏంటి ఆ ఫలం దొరుకుతుంది మీకు అంటే, ఎవరైతే భౌతికవాదీలు ఈ భౌతిక ప్రపంచంలో, వాళ్ళకి ధర్మ అర్థ కామ మోక్ష ఎవరైతే హనుమాన్జీని తలుచుకుంటారో వాళ్ళకి దొరుకుతుంది. అండ్ ఎవరికైతే ముక్తి కావాలి వాళ్ళకి సారూప్య సామీప్య సాలోక్య సయుజ్య ముక్తి దొరుకుతుంది. అండ్ ఎవరైతే భక్తులు వాళ్ళకి భక్తి దొరుకుతుంది. సో భక్తిలో కూడా మళ్ళీ జ్ఞానము, యోగ, యోగ అంటే యుంజం భగవంతుడితో అనుసంధానము, అండ్ జప భక్తి అదంతా భక్తుడికి దొరుకుతుంది అనమాట. సో చార్ ఫల్. సో ఎవరైతే ఇలా హనుమాన్జీని తలుచుకుంటారో వాళ్ళకి అది దొరుకుతుంది. సో ఎవరైనా అనొచ్చు మళ్ళీ, అంటే మనం రాముడిని తలుచుకోవాలి హనుమాన్జీ, మనం రాముడిని తలుచుకోవాలి హనుమాన్జీని తలుచుకుంటూ శ్రీరాముడి దగ్గర తీసుకువెళ్ళాలని ప్రార్థించాలి. సో జస్ట్ లైక్ మనం అంటాం కదా దాసాను దాసాను దాస, మన పరంపర, మనం తులసీదేవిని అప్రోచ్ అవుతాం మనకి రాధాకృష్ణ సేవ ఇవ్వండి, మనం జమునా మహారాణిని అప్రోచ్ అవుతాం, ఓ జమునాదేవి మాకు శ్రీకృష్ణ తాలూకా సేవ ఇవ్వండి, గంగాదేవి మాకు శ్రీరాముడి తాలూకా సేవ ఇవ్వండి, అలానే గిరిరాజుని ప్రే చేస్తాం రాముడు భగవంతుడి తాలూకా సేవ ఇవ్వండి, అలానే హనుమాన్జీని మనం ప్రే చేయొచ్చు శ్రీరాముడిలాగా. మీరు ఎలా అయితే శ్రీరాముడిని సేవని అందించారు నిస్వార్థంగా ప్రేమతో, అలా మేము కూడా ప్రేమతో భగవంతుని సేవ అందించాలి. ఈ ప్రపంచంలో మనం ఏ పని చేసినా దాని వెనక నాలుగు కారణాలు ఉంటాయి. లేదంటే భయంతో చేస్తాం, లేదంటే అది నా డ్యూటీ కదా నేను చెయ్యవలసింది కదా అని చేస్తాం, లేదంటే ఏదైనా కోరికతో చేసుకుంటాం నాకు ఇది చేస్తే ఇది దొరుకుతుంది. కానీ అన్నిటికైనా టాప్ మోస్ట్ ఎప్పుడైతే ప్రేమతో చేస్తాం, జస్ట్ ఫర్ లవ్. సో హనుమాన్ శ్రీరాముడికి సేవ అందించాడు భయంతో కాదు, ఓ ఇది నా బాధ్యత అని కాదు, లేదు నాకు ఏదైనా దొరుకుతుందని కాదు, నేను శ్రీరాముడిని ప్రేమిస్తున్నానని. సో మనం కూడా ఏదో ఒక రోజు ఆ మూడ్లో రావాలి, భగవంతుడిని ప్రేమతో సేవని అందించాలని మనం ప్రార్థించాలి హనుమాన్కి అనమాట. సో శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధార్ భరణౌ రఘుబర విమల జసు జోదాయక ఫల చార్. తర్వాత బుద్ధిహీనతను జానికే సుమీరు పవన కుమార్. ఇది చాలా చాలా బ్యూటిఫుల్ లైన్, బుద్ధిహీనతను జానికే. ఇక్కడ తులసిదాస్ అంటున్నారు బుద్ధిహీను, నాలో బుద్ధి ఏమి లేదు. అండ్ తను అంటే నేను, నాలో బుద్ధి లేదు. తను జానికి అంటే మీకు అర్థమవుతుంది కదా, మీరు అది అర్థం చేసుకోండి నాలో ఏమి బుద్ధి లేదని. బుద్ధిహీనతను జానికే సుమీరు పవన కుమార్. నా దగ్గర బుద్ధి లేదు అని నేను మీ షెల్టర్ తీసుకుంటున్నాను, మీ శరణాగతి తీసుకుంటున్నాను. ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్, ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ రెండు తులసిదాస్ ఇచ్చేశారు. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే, నాకు అన్నీ తెలుసు, నాకేం అక్కర్లేదు, నాకెవరు అక్కర్లేదు, నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు. కానీ తులసిదాస్ ఇక్కడ ముందు చెప్పేసిన నాకేమీ తెలియదు, బుద్ధిహీనతను జానికి నా దగ్గర బుద్ధి లేదు. సో ఆధ్యాత్మిక జీవితం మొదలు పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం కన్విన్స్ అవ్వాలి, నాకేం తెలియదు అని. మనకి అహంకారం రాకూడదు, నాకు అన్నీ తెలుసు అని. మనం వినయంగా ఉండాలి, ఎప్పుడు సరిగ్గా శ్రవణం చేస్తూ ఉండాలి అండ్ మనలో ఉన్న లోపాలు అనునిత్యం స్మరిస్తూ ఉండాలి, నాలో ఈ లోపాలు ఉన్నాయని. అప్పుడే మనం దాన్ని కరెక్షన్ చేయగలుగుతాము. అండ్ నాలో లోపాలు ఉన్నాయని అక్కడే ఆగిపోకూడదు, శరణాగతి తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఆయన శరణాగతి తీసుకున్నారు తులసిది, బుద్ధిహీనతను జానికి. కొంతమంది ఏంటంటే డిప్రెషన్లో వెళ్ళిపోతారు, నాలో ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, అంతే, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అలా కాదు, ప్రాబ్లం ఉంది, దాని సొల్యూషన్ ఏంటి, భగవంతుడి తాలూకా శరణాగతి తీసుకోవడం అన్నమాట. బుద్ధిహీనతను జానికి సుమిరు పవన కుమార్ ఇప్పుడు అడుగుతున్నారు, ఏం కావాలి, బల బుద్ధి విద్య దేహుమోహి. నాకు బలం ఇవ్వండి, నాకు బుద్ధి ఇవ్వండి, నాకు విద్య ఇవ్వండి. త్రీ థింగ్స్ అడుగుతున్నారు తులసిదాస్ భగవంతుడి దగ్గర, అప్పుడే నేను మీ భక్తుడిని పొగరగలుగుతాను. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్గా ఇది ప్రార్థన తాలూకా అంగాలు. ఎప్పుడైతే నేను నవవిధ భక్తి మీద సిరీస్ ఇచ్చినప్పుడు మనం వందనంలో డిస్కస్ చేశాము, ఎప్పుడైతే భగవంతుడి దగ్గర మనం నిలబడతామో ఫస్ట్ మనాన్ని మనము అంటే మనలో ఉన్న దోషాలు భగవంతుడి ముందు వ్యక్తం చేయాలి, తర్వాత భగవంతుడిని పొగరాలి, తర్వాత భగవంతుడి దగ్గర క్షమాపణ అడగాలి, నేను ఎన్ని జన్మల నుంచి అలానే తిరుగుతున్నాను, మిమ్మల్ని స్మరించట్లేదు అని. అండ్ తర్వాత చివరిలో కోరిక, నాకు ఇది కావాలి ఇవ్వండి అని. సో ఆయన కూడా అలానే చేస్తున్నారు, నాలో ఏమీ లేదు, మీరు చాలా గొప్పవాళ్ళు, నాకు ఇప్పుడు ఇవ్వండి. ఏంటి, బుద్ధి ఇవ్వండి, విద్య ఇవ్వండి, బలం ఇవ్వండి. దేనికోసం ఈ బలం అంటే దేని గురించి మాట్లాడుతున్నారు, ఫిజికల్ స్ట్రెంతా, నాకు బాగా ఫిజికల్ స్ట్రెంత్ ఉండాలని. బలం దేనికోసం అంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనకు అన్నిటికైనా పెద్ద ప్రాబ్లం ఏంటంటే టెంప్టేషన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్. ఏదోటి టెంప్ట్ అయిపోతాము, ఏదైనా అట్రాక్ట్ అయిపోతాం. సో దాని నుంచి నన్ను కాపాడండి అని అడుగుతున్నారన్నమాట. సో అది ఏదైనా మనకి టెంప్టేషన్స్ వచ్చినా, ఏదైనా వేరే అట్రాక్షన్స్ వచ్చినా మనల్ని మనం ఎలా కాపాడుకుంటాం, బుద్ధితోనే కాపాడుకుంటాం. ఏదైతే ఆధ్యాత్మిక జీవితంలో చేయకూడదు అలాంటి చెయ్యాలి అని అనిపించినప్పుడు మనని ఎవరు కాపాడుతుంది, బుద్ధితో మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది కరెక్ట్ కాదు, ఇది నేను చేస్తే దాని కర్మ ఫలితం బాగుండదు, ఇప్పుడు అది బాగా అనిపించవచ్చు కానీ తర్వాత దాని ఫలం బాగుండదు, చివరికి అది విషతుల్యం. సో బుద్ధితి మనని మనం సర్దుకోవాలి. సో ఇక్కడ అడుగుతున్నారు అలాంటి సరిగ్గైన బుద్ధి నాకు ఇవ్వండి అని అంటున్నారన్నమాట తులసిదాస్. సో హియర్ ఇట్ సేస్, బుద్ధిహీనతను జానికే సుమిరో పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహుమహి హరహు క్లేశ వికార్. క్లేశ అండ్ వికార్, ఇది రెండు డిఫరెంట్ థింగ్స్. వికార్ అంటే కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సర్య, అది ఆరు రకమైన వికార్ అన్నమాట. క్లేశ అంటే అవిద్య, అస్మిత, అవిద్య ఏమి తెలియదు, అస్మిత, ఈగోయిజం, రాగ, అటాచ్మెంట్, ద్వేష, ఎవరి మీద అయినా ద్వేషం పెంచుకోవడము, లేదంటే అభినివేశ, ఇదన్నీ క్లేశలో వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఆయన అంటున్నారు హరహు క్లేశ వికార్. ఓ హనుమాన్జీని ప్రార్థిస్తున్నారు, గురువుని ప్రార్థిస్తున్నారు, రాముడిని ప్రార్థిస్తున్నారు, నాలో ఉన్న ఇదన్నీ పోతేనే, నా చిత్తము, నా చైతన్యము క్లియర్గా అవుతేనే ఈ హనుమాన్ చాలీసా, ఈ హనుమాన్ గురించి నేను రచించగలుగుతాను. నాకు ఉన్న క్లారిటీ లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను. సో దయచేసి నాకు బలము, బుద్ధి, విద్య అన్నీ ఇవ్వండి, ఏది ఎలా చూడాలి యథాతథగా ఆ జ్ఞానం నాకు ఇవ్వండి అని చెప్తున్నారన్నమాట. సో వెరీ వండర్ఫుల్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ద హోల్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ బ్లెస్సింగ్స్. ఆధ్యాత్మిక జీవితం అనేది ఆశీర్వాదం మీద ఆధారపడి ఉంది. మనకి ఎంత మనం ఆశీర్వాదాలు సంపాదించాలి, ఎలా అయితే భౌతిక ప్రపంచంలో మనం ఎలా అయితే డబ్బులు సంపాదించడానికి ఎంత ఆతురుగా ఉంటాం, బ్యాలెన్స్ షీట్ ఎంత 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 ఈ ఇయర్ ఎంత సంపాదించాను, అలానే ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆశీర్వాదాల కోసం బ్యాలెన్స్ షీట్ చేసి చూస్తూనే ఉండాలి, ఎంత సంపాదించాను, ఎన్ని ఆశీర్వాదాలు సంపాదించాను. అది చాలా, ఆ ఆశీర్వాదాలే మనకి ఆధ్యాత్మిక జీవితంలో బ్రతకడానికి శక్తిని ఇస్తుందన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. హనుమాన్జీ ఒక షెల్టర్ తీసుకుంటే హనుమాన్జీ కూడా మనకి సాయం చేస్తారు ఈ క్లేశ వికార్ నుంచి బయటికి రావడానికి. నెక్స్ట్, ఇప్పుడు హనుమాన్ చాలీస మొదలైంది. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జయ కపీసతిహు లోక ఉజాగర్. సో ఇక్కడ అంటున్నారు జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్. హనుమాన్జీని జయము జయము, హనుమాన్కి జయము. ఎవరైతే జ్ఞాన గుణ సాగర్, ఇది చాలా అరుదైన కాంబినేషన్ అంటారు కదా, ఎందుకంటే జ్ఞాన గుణ రెండు ఒకేసారి దొరకడం చాలా కష్టం. కొందరికి చాలా జ్ఞానం ఉండొచ్చు కానీ మంచి గుణాలు ఉండరు. కొందరిలో చాలా మంచి గుణాలు ఉండొచ్చు కానీ అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. కానీ హనుమాన్జీలో ఉన్న ఆ అరుదైన కలయిక కాంబినేషన్ జ్ఞానం గుణం రెండు ఉన్నాయన్నమాట. ఆయన అది కూడా సాగర్ లాగా ఎంత బాగుంటారు ఆయన. దాని ఒక సి ఇన్ ఇంగ్లీష్ దెర్ ఈస్ అ సేయింగ్, యూ కెనాట్ రికగ్నైజ్ ఏ ఫూల్ అంటిల్ హీ ఓపెన్స్ హిస్ మౌత్. ఎవరైనా ఎలా ఉన్నారు అది వాళ్ళు నోరు ఇప్పకపోతే మనం చెప్పలేము. నోరిప్పిన వెంటనే మనం చెప్పగలుగుతాం ఇతను ఎలాంటి పర్సన్. అలానే హనుమాన్జీలో ఎంత మంచి గుణాలు ఉన్నాయి. ఎప్పుడైతే శ్రీరాముడు వారికి మొట్టమొదటిసారి హనుమాన్జీ కలుస్తారు ఋషిముఖ పర్వతంలో, ఈ కథ మనకు అందరికీ తెలుసు. ఎలా వాలికి మతంగమును ఒక శ్రాపం ఇచ్చారనమాట. సో ఆ ఋషిముఖ పర్వత దగ్గర వాలి రాకూడదు అనమాట. సో అందుకోసం సుగ్రీవ్ అక్కడ హనుమాన్జీతో ఉంటున్నాడు, నివసిస్తున్నాడు అనమాట. సో కానీ సుగ్రీవ్కి ఎప్పుడు భయమే, అంటే ఎవరైనా అక్కడ వస్తే ఎందుకు నాకు అటాక్ చేయడానికి వస్తున్నారా, వాలి పంపించారా, ఏంటి అతనికి టెన్షన్ అనమాట. సో ఒకరోజు దూరం నుంచి సుగ్రీవ్ గమనిస్తే వీళ్ళెవరు ఇద్దరు చూడ్డానికి విశాలమైన ఛాతీ పెద్ద చేతులు అందమైన కళ్ళు చూడ్డానికి క్షత్రియులు గారు ఉన్నారు కానీ వేసిన వేషభూష సాధువులాగా ఉంది. అలాగే చాలా అందంగా ఉన్నారు కానీ చూస్తే భయం వేస్తుంది, నడుస్తే ఒక ఏనుగులాగా నడిచినట్లు ఉంది, ఆ కళ్ళు వైపు చూస్తే ఒక పులిలాగా ఉంది కానీ చాలా నెమ్మదిగా ఉంది, చూస్తే ప్రేమ వస్తుంది కానీ భయం వేస్తుంది. ఏంటి వీళ్ళు, ఏదైనా ఒక మ్యాజిక్ క్రీచర్సా, వాలి పంపించారా, చూడ్డానికి సాధారణ మనుషుల్లాగా ఉన్నారు కానీ చూస్తే దేవతలాగా అనిపిస్తున్నారు, చూస్తే మనిషి కానీ ఆ అందము దేవతలాగా ఉంది. సో అప్పుడు వెంటనే తను హనుమాన్ దగ్గరికి వెళ్ళిపోయి, నువ్వు వెంటనే మాట్లాడు అసలు వీళ్ళెవరు అని, నువ్వు వాళ్ళని తరమే ఎక్కడి నుంచి పంపించేసాయి అంటే హనుమాన్ సరే నేను వెళ్తాను, మీరు ఎందుకు టెన్షన్ అవుతున్నారని. ఇప్పుడు హనుమాన్ ఏం చేస్తారు, ఒక బ్రాహ్మణ్ వేషం తీసుకొని లక్ష్మణ్ అండ్ రామ్ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడడం మొదలు పెడతారనమాట. నా పేరు ఇది అది, మీరెవరండి అని అలా చెప్తూ వాళ్ళని పొగురుతూ, మీరు చాలా అందంగా ఉన్నారు, ఇలా ఉన్నారు అలా ఉన్నారు, అసలు మీరెవరు, ఇక్కడ ఎందుకు వచ్చారని చాలా అందంగా అడుగుతారనమాట. సో హనుమాన్జీ మాట్లాడే విధానం ఎంత బాగుందంటే శ్రీరాముడు లక్ష్మణ్కి చెవుల్లో చెప్తున్నారనమాట, అసలు ఇతను తప్పకుండా యజుర్వేద అథర్వేద సామవేద ఋగ్వేద అధ్యయనం చేసి ఉన్నాడు. సో ఎందుకలా చెప్తున్నారంటే శాస్త్రంలో ఒక సామెతం ఉంది, ఎవరైతే సామవేదాన్ని పరిపూర్ణంగా ఏంటది కంఠస్థం చేయడమైనా లేదంటే దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారంటే సామవేదని, అది మనకి ఎలా తెలుస్తుంది, వాళ్ళ లక్షణం ఏంటంటే వాళ్ళు మాట్లాడినప్పుడు అది ఎంత తీయగా ఉంటుందంటే వాళ్ళు మాట్లాడితే మనకు అనిపిస్తుంది మేబీ వెనక ఏదైనా ఎవరైనా మ్యూజిక్ ప్లే చేస్తున్నారని అలా అనిపిస్తుంది అనమాట. కానీ మ్యూజిక్ ఏం లేదు, వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మాటల్లోనే మ్యూజిక్ ఉంటుంది. దాని అర్థము వాళ్ళు సామవేదని బాగా కంఠస్థం పరిపూర్ణంగా అర్థం చేసుకున్నారనమాట. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మాటల్లో వొకాబులరీ అంటే చాలా అందమైన పదాలు, ఎక్కడ ఏ పదాన్ని వాడాలి అక్కడ అదే పదాన్ని, ఎక్కడ ఏది చెప్పాలి అదే చెప్తున్నారంటే వాళ్ళు ఋగ్వేదాన్ని కంప్లీట్గా పూర్తిగా వాళ్ళు అర్థం చేసుకున్న అర్థం అన్నమాట. లేదు ఎవరైనా చాలా వినయంగా ఉన్నారు, అంటే ఎంత జ్ఞానం ఉన్నా కూడా చాలా వినయంగా ఉన్నారంటే ఆహా అయితే వాళ్ళు అథర్వవేద పూర్తిగా అర్థం చేసుకున్నారన్నమాట. లేదు ఎవరైనా ఒక్కసారి ఏదైతే వినారు అది అలా గుర్తుపెట్టేసుకుంటారు, ఇంకా ఎప్పటికీ మర్చిపోరు. ఓహో, అయితే వాళ్ళు యజుర్వేద కంఠస్థం చేసుకున్నారనమాట. సో అప్పుడు శ్రీరాములు వారు చెప్తున్నారనమాట లక్ష్మణ్తో, ఇతను మాట్లాడితే అలానే ఉంది, మాట్లాడితే సంగీతం వినినట్లు ఉంది, అలా వినాలనిపిస్తుంది. తప్పకుండా ఈ నాలుగు వేదాలు తిను కంఠస్థం చేసి ఉన్నాడు. అండ్ ఇంకొక మాట శ్రీరాములు వారు అంటారు లక్ష్మణ్తో, తను మాట్లాడితే తన కన్నబొమ్మలు ఐబ్రోస్ కూడా ఎంతవరకు మూవ్ అవ్వాలి అంతవరకే మూవ్ అవుతున్నాయి. తన తల కూడా, అంటే ఇదంతా మనకి తెలియదు వివరాలు, కానీ శాస్త్రాలలో వివరాలు ఉన్నాయి. మాట్లాడే ఒక వక్త కూడా తను మాట్లాడినప్పుడు తన హావభావాలు, చేతులు, కళ్ళు, తల ఎంతవరకు మూవ్ అవ్వాలి, ఎంత ఎలా మూవ్ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడు వాళ్ళలో ఉన్న డీసెన్సీ, జెంటిల్మెన్నెస్, అంటే ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడితే దానికి కూడా కొన్ని మార్క్స్ ఉంటాయి, అంటే ఎంత గొప్ప స్పీకర్ అయినా అని దానికి ఒక ఇది ఉంటుందన్నమాట, శాస్త్రంలో అలా ఉంది. సో భగవంతుడు అంటున్నారు తిని బాడీ లాంగ్వేజ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంది, ఆ వినయం చూడు, ఆ మాటల విధానం చూడు ఎంత బాగుంది, తప్పకుండా తిను ఒక గొప్ప బ్రాహ్మణుడు, తను ఒక వాక్చాతుర్యం చూడండి, మాధుర్యం చూడండి అని భగవంతుడు చెప్తున్నారనమాట. సో ఇలా వీళ్ళు లక్ష్మణ్ అండ్ రామ్తో హనుమాన్ మాట్లాడే విధానంకి భగవంతుడు కంప్లీట్గా హీ వాజ్ ఫ్లోడ్, అంటే కంప్లీట్గా ఇంప్రెస్ అయిపోయారనమాట, ఎంత బాగా మాట్లాడుతున్నారు. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, గుణసాగర్ ఎంత జ్ఞానం ఉన్నా కూడా తను వెళ్ళి నా జ్ఞానాన్ని ప్రదర్శించాలని ఆ దీంతో లేరు. ఎంత మంచిగా తన్ని తను ఇంట్రడ్యూస్ చేసుకుని మీరెవరండి అని ఎంత బాగా అడుగుతున్నారనమాట. అప్పుడు లక్ష్మణ్, కానీ ఒకటి, తన చేసిన ఒక్క తప్పు, ఎందుకు శ్రీరాముడు వెనక అడుగు వేశారంటే, ఎప్పుడైతే హనుమాన్ తన్ని తను ఇంట్రడ్యూస్ చేసుకున్నారో తను అన్నాడు నేను సుగ్రీవ్ తాలూకా సేవకుడు. సో యాక్చువల్గా ఫర్ ఆల్ ప్రాక్టికల్ రీజన్స్ తను కరెక్టే చెప్పారు, ఎందుకంటే తను సుగ్రీవ్ తాలూకా సేవకుడు ప్రస్తుతం, కానీ రామసేవకుడు అని చెప్పలేదు అని భగవంతుడు వెనక అడుగు వేసి లక్ష్మణ్ నువ్వు మాట్లాడుకో అని చెప్పారనమాట. ఎందుకంటే లక్ష్మణ్ గురుతత్వ, తనే ఇంకా భగవంతుడి దగ్గర తీసుకుని రాగలుగుతాడు జీవుడిని అనమాట, హనుమాన్ని కనెక్ట్ చేయగలుగుతాడనమాట. సో జ్ఞాన గుణ సాగర్ అనమాట, ఎంత మధురంగా ఎంత బాగా హనుమాన్ మాట్లాడుతున్నాడనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ మాట్లాడినప్పుడు కూడా యాక్చువల్గా ఆ మాటలు అనేది త్రీ ప్లేసెస్ నుంచి వస్తాయి. మనం ఎప్పుడైతే మాట్లాడతామో, లేదంటే నాసిక నుంచి, లేదంటే ఇక్కడ థ్రోట్ నుంచి, లేదంటే స్టమక్ నుంచి. సో ఏం మాట్లాడినప్పుడు అది నాసిక నుంచి రావాలి, ఏది పొట్ట నుంచి రావాలి, ఏది కంఠం నుంచి రావాలి, దానికి కూడా శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. సో అది కూడా హనుమాన్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యాడనమాట, ఏ శబ్దం ఎక్కడి నుంచి రావాలి పర్ఫెక్ట్గా అక్కడి నుంచి వచ్చిందనమాట. సో శ్రీరాముడు చాలా చాలా ఇంప్రెస్ అయిపోయారు. అండ్ శ్రీరాములు వారు అప్పుడు ఒక మాట అన్నారు లక్ష్మణ్తో, హనుమాన్ మాట్లాడడం ఎంత తీయగా ఉంది అంటే, ఎవరైనా క్రూర శత్రువుడు ఒక కత్తి పట్టుకొని చంపడానికి వచ్చినప్పటికైనా హనుమాన్ మాటలు వినేసి ఆ కత్తిని అక్కడే పడేసినట్లు ఉన్నాడు, ఎంత బాగా మాట్లాడుతున్నారు ఈ బ్రాహ్మణుడు అనమాట. అఫ్కోర్స్ తర్వాత హనుమాన్ తన నిజ రూపంని వాళ్ళని చూపిస్తారనమాట. సో ఇలా జ్ఞాన గుణ సాగర్, గుణాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి, అలానే తనలో జ్ఞానం కూడా చాలా ఎక్కువ ఉంది. హనుమాన్ తాలూక జ్ఞానము ఎప్పుడైతే హనుమాన్ సూర్య భగవాన్ దగ్గరికి వెళ్తారు, సూర్యదేవత దగ్గర, నాకు మీ దగ్గర నుంచి నేర్చుకోవాలని ఉంది. సో అప్పుడు సూర్యుడు అంటారు, అంటే సూర్యుడు తను తిరుగుతూ ఉన్నప్పటికైనా తన ఒక చారియట్లో, ఒక రథంలోనే ఫ్లోటింగ్ క్లాస్ రూమ్ ఉందన్నమాట. ఆ క్లాస్ రూమ్లో 60 లక్ష మంది సాధువులు అక్కడ క్లాస్ రూమ్లో ఉన్నారు, దాని అంతమందికి ఒకేసారి చెప్తున్నారు శాస్త్రం గురించి. సో అప్పుడు సూర్య భగవాన్ అంటారు, క్లాస్ రూమ్లో ఇంకా టేబుల్ చైర్స్ లేదు, కూర్చోడానికి ఇంకా ప్లేస్ లేదు, నువ్వు నెక్స్ట్ ఇయర్ రా అడ్మిషన్కి, ఇంకా ఆల్రెడీ స్కూల్ ఫుల్ అయిపోయింది. హనుమాన్ అంటారు, నేను ఇంకా వెయిట్ చేయలేను, నాకు మీ దగ్గర వినాలని ఉంది. మళ్ళీ ఎలా వింటావు, క్లాస్ రూమ్లో అయితే ప్లేస్ లేదు, ఇంతమంది సాధువులు కూర్చున్నారంటే. తను అంటాడు, నేర్చుకోవడానికి టేబుల్ చైర్ కావాలా, కూర్చోడమా, అక్కడ లేదు, నేను మామూలుగా అలా నిలబడుతూ మీతో, మీరు ఎలా తిరుగుతుంటే మీ వెనక తిరుగుతూ వింటాను. అప్పుడు సూర్యభగవాన్ అంటారు, అలా ఎలా వింటావంటే, నాకేం ఇబ్బంది లేదు, మీకేమైనా ఇబ్బంది, సూర్యుడు అంటారు నాకేం ఇబ్బంది, నేను మామూలుగా వీళ్ళతో వీళ్ళతో చెప్తూ ఉంటాను క్లాసులో, నువ్వు వినాలంటే నువ్వు విను అనమాట. సో అప్పుడు హనుమాన్ ఏం చేస్తారు, కంటిన్యూస్గా ఎలా సూర్య భగవాన్ ఇలా తిరుగుతూ ఉంటే ఆ క్లాస్ రూమ్లో తను కూడా వెనక వెళ్తూ అలానే జ్ఞానాన్ని నేర్చుకుంటారనమాట. ఎంత బాగా ఎంత స్పీడ్గా నేర్చుకున్నారంటే 60 ఆర్బిట్స్, లైక్ భగవంతుడు ఇలా 64 రోజుల్లో సందీపని మునిలో ఆశ్రమంలో అన్నీ నేర్చుకున్నారు, అలా ఆయన కూడా 60 ఆర్బిట్స్ అయినప్పుడు కంప్లీట్గా అన్నీ నేర్చుకున్నారు. ఈవెన్ గ్రామర్ తాలూకా కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట, అది కూడా 9 డేస్లో నేర్చుకున్నారన్నమాట కంప్లీట్గా. ఇంకా అసలు చెప్పడానికి కూడా ఏమి లేదు. ఇన్ఫ్యాక్ట్ సూర్యభగవానికి హనుమాన్ మీద ఎంత ఎక్కువ ఆసక్తి పెరిగిపోయిందంటే, ఇప్పుడు స్కూల్ అయిపోయింది అంటే ఇంకా స్టూడెంట్ వెళ్ళిపోవాలి కదా, ఇంకా నెక్స్ట్ కాలేజ్కైనా డిగ్రీకైనా జాబ్కైనా వెళ్ళిపోవాలి, కానీ ఇంకా ఇష్టం లేదు తను వెళ్ళిపోవడం అనమాట. కానీ ఇప్పుడు చెప్పడం అయిపోతే వెళ్ళిపోతాడు కదా అని కావాలని సూర్యభగవాన్ ఏం చేశారంటే, తను ఏదేదైతే నేర్చుకున్నాడు మరుసటి రోజు వచ్చినప్పుడు కావాలని తన్ని అది తను మర్చిపోయినట్లు చేస్తున్నారనమాట. సో మళ్ళీ వచ్చి మళ్ళీ అదే రిపీట్ లెసన్ అలా కొన్నాళ్ళనమాట వరకు. అలా రిపీట్ లెసన్స్ అయినప్పుడు హనుమాన్ అనుకుంటున్నాడు, ఆల్రెడీ అయిపోయింది కదా, నేను ఎందుకలా మర్చిపోతున్నాను రోజు. అప్పుడు తనకు అర్థమైంది ఈయన ఏదో చేస్తున్నాను. అప్పుడు అన్నారు గురుగారు, నేను కావాలంటే వచ్చి మీకు మధ్య మధ్యలో పలకరిస్తాను, కానీ నా స్కూలింగ్ కంప్లీట్ చేయండి, నాకు ఇంకా ఎగ్జామ్ ఇచ్చేసి కంప్లీట్ చేయండి నా స్కూలింగ్ అంటే. అప్పుడు సూర్యభగవాన్ అయితే సరే అని, కానీ అంత తన మీద ఆసక్తి అనమాట, తను మళ్ళీ మళ్ళీ రావాలి, తను నా దగ్గరే ఉండిపోవాలి, స్కూల్ అయిపోతే వెళ్ళిపోతాడు కదా అని అంత. అంటే ఎందుకు ఈ కథ చెప్తున్నానంటే, గుణం అంటే జ్ఞానంతో గుణం అనమాట. ఇప్పుడున్న స్కూల్స్కి కాలేజెస్లో ఉన్న పిల్లలు టీచర్ ఎదురు చూస్తుంటారు, ఇయర్ అయిపోతే ఇతనితో నేను పడలేకపోతున్నాను, ఎప్పుడు మార్చ్ ఏప్రిల్ వస్తే ఇతను ఎగ్జామ్ రాస్తే ఈ మహానుభావుడు వెళ్ళిపోతే కొంచెం నాకు జీవితంలో ప్రశాంతత వస్తుంది అని అనుకుంటారు టీచర్స్. కానీ అంత మంచి గుణం అనమాట, టీచర్ని కూడా తన్ని వదలాలని అనిపించట్లేదు, తన నా క్లాస్లోనే ఉండాలి, తన్ని నేను చూడాలి అని అంత ఆసక్తి పెంచుకున్నారనమాట. సో జ్ఞాన గుణ సాగర అని తర్వాత అంటున్నారు, జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీస్ తిహ లోక ఉజాగర్ అనమాట. సో ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైతే సూర్య భగవాన్ తన్ని అన్ని క్లాసెస్ చెప్పేస్తారో అప్పుడు గురుదక్షిణ ఇవ్వాలి కదా, ఫీజు పే చేయాలి. సో ఆయన అడుగుతారు, నేను మీకు ఏం ఫీజు ఇవ్వాలి? సో సూర్యభగవాన్ అంటారు, నాకు కావాల్సిన ఫీజు ఒకటే, నా కొడుకు సుగ్రీవుడు కింద ఉన్నాడు కదా భూలోకంలో, నువ్వు తన్ని సేవాన్ని అందించు, తనకి సాయం చేయి. సో ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే మనకైనా తక్కువ బుద్ధి వాళ్ళ దగ్గర సేవ చెయ్యాలంటే చాలా వినయం ఉండాలి. ఎందుకంటే అనునిమిషం అర్థమవుతుంది, దీనికి ఏమీ తెలియదు కానీ నేను ఎస్ సార్ చెప్పాలి. నేను అనుకోవడం బయట ప్రపంచంలో అలా చాలా అవుతూ ఉంటాయి అనుకుంటాను, కొందరికి బిలో ద టేబుల్ కొన్ని ఇవ్వడం వల్ల ప్రమోషన్స్ వచ్చేసి వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి అసలు ఇతనికి ఏమీ తెలియదు, చివరికి నేనే అన్ని చేసి ఇవ్వాలి కానీ కూడా దాన్ని సెల్యూట్ కొట్టాలి తప్పదు అని. సో భౌతిక ప్రపంచంలో అలా చేయొచ్చు, ఎందుకంటే మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది, నెల జీతం చివరికి జీతం వస్తుంది అని. కానీ ఇక్కడ హనుమాన్కి ఏం రావట్లేదు, సుగ్రీవ్కి హనుమాన్కైనా అసలు 1/4 బుద్ధి కూడా లేదు, జ్ఞానము లేదు, శక్తి లేదు, అసలు ఏమీ లేదు సుగ్రీవులో, గుణము లేదు, కానీ కూడా వినయంగా సుగ్రీవ సేవకుడుగా చేస్తున్నాడు. ఈక్వల్ కూడా కాదు, అంటే అలా కూడా చెప్పలేదు, నీ నాన్నగారు చెప్పాను నీకు సాయం చేయమని చేస్తున్నారా, నువ్వు కొంచెం కరెక్ట్గా ఉండు, అలా కూడా నీకు బుద్ధి లేదు నేను హెల్ప్ చేస్తాను కూడా కాదు, నీ సేవకుడుగా ఉంటాను నీకు సాయం, నువ్వు ఎలా చెప్తే నేను అలా చేస్తాను అంటే అది ఆ వినయం చాలా, అసలు ఆ వినయం రావడం చాలా కష్టం. మామూలుగా మనకి ఏమీ తెలియకపోయినా కూడా భాగవతం క్లాస్లో కూర్చున్నప్పుడు ఆ కథ మనకి తెలుసు అనుకోండి, మనం ఎంత ఇరిటేట్ అయిపోతాము, ఫ్యాన్ వైపు చూస్తాము, గోడల వైపు చూస్తాము, ఈ కథ నాకు తెలుసు, ఈ కథ నాకు తెలుసు, ఇది ఆల్రెడీ ఇది మాతాజీ 10 టైమ్స్ చెప్పారు, ఇది అంటే మనకు అంత వినాలని కూడా ఓపిక ఉండదు, ఇది నాకు తెలుసు. అలానే మనకి గొప్పగా పనులు ఏమీ తెలియదు, ఉన్నది ఆ 10 కథలే తెలుసు, కానీ కూడా మళ్ళీ వినాలంటే ఒక ఈగోని ఇదైపోతుంది, నాకు తెలుసు నేను ఆల్రెడీ వినేసాను ఈ కథ, ఇంకెక్కడో వినేసాను అనుకుంటాం. కానీ ఇంత వినయం అంటే ఇంత బుద్ధి ఉన్నా ఇంత జ్ఞానం ఉన్నా కూడా ఎవరికైతే జ్ఞానం తక్కువ ఉంది వాళ్ళ కింద పనిచేయడం, వాళ్ళు ఎలా చెప్తే అలా ఒప్పుకోవడం, వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం, అది చాలా పేషెన్స్, చాలా టాలరెన్స్, చాలా విశాలమైన హృదయం, చాలా మంచి గుణాలు ఉంటేనే ఎవరైనా అలా చేయగలుగుతారనమాట. సో ఇక్కడ హనుమాన్ సుగ్రీవికి సేవకుడుగా ఎలా చెప్పినా తన్ని ఫాలో అవుతున్నారనమాట. జయ కపీష, ఆ కప్పి వర్డ్ కూడా చాలా అందంగా ఉంది. ఇంకా ఒక ఆచార్యులు దాన్ని చాలా మంచిగా దాన్ని నిర్వచనం చెప్పారు. కప్పి అంటే అంటున్నారు, కా అంటే జాయ్ఫుల్ ఆనందం, పి అంటే పివతి, ఎవరైతే ఆనందంగా తాగుతున్నారు. ఏం తాగుతున్నారు కప్పి అంటే, ఏం తాగుతున్నారంటే హనుమాన్కి ఎందుకు కప్పి అంటామంటే తను శ్రీరామ కథని అనునిమిషం తాగుతున్నాడు, అందుకోసం తన పేరు కపి. అంటే సంస్కృతిలో కపి అంటే కోతి కూడా, కానీ ఆచార్యులు దానికి ఎంత తీయగా దాన్ని నిర్వచనం చెప్తున్నారనమాట. హనుమాన్ తాలూకా గుణాలతో దాన్ని పోల్చుకుంటున్నారనమాట. సో కపి ఈషా, ఈషా అంటే ఎవరైతే రాజు. సో ఇప్పుడు ఎవరైనా అనొచ్చు హనుమాన్ ఎలా రాజు అయిపోయాడు అంటే, ముందు వాలి రాజుగా ఉండేవారు, వాలిని చంపేసిన తర్వాత సుగ్రీవ్ రాజు అయిపోయాడు ఆ కోతిలు వానరాలందరికీ. హనుమాన్ అయితే ఎప్పుడు రాజు కావలేదు, మన తనకెందుకు రాజుగా చెప్తున్నారు కపీష. ఎందుకంటే తన సైనికులకి రాజుగా ఉండకపోవచ్చు, కానీ తన అందరి హృదయాల్లో రాజుగా ఉన్నారనమాట. అంటే వాలి అండ్ సుగ్రీవ్ ఏంటంటే వాళ్ళకి ఫిజికల్గా రూల్ చేశారు, ఎందుకంటే వాళ్ళకి పొజిషన్ ఉంది. హనుమాన్కి ఏ పొజిషన్ లేదు ఎటువంటి, కానీ అందరి హృదయాల్లో హనుమానే ఉన్నారనమాట. సో వీళ్ళు వాలి సుగ్రీవ్ మాటలు ఊరికే పేరుకి వింటారు, ఎందుకంటే వాళ్ళు రాజు కదా వాళ్ళ మాట వినాలి, కానీ హనుమాన్ చెప్తే హృదయంతో వింటారు. ఏం చెప్పినా వాళ్ళకి చెయ్యాలని అనిపిస్తుంది, హనుమాన్కి సేవని అందించారని అనిపిస్తుంది. సో హనుమాన్ వాజ్ రూలింగ్ దేర్ హార్ట్స్ అనమాట. తనకి ఎటువంటి పొజిషన్ ఏం లేదు, తన కింగ్ అయినా సేనాపతి అయినా ప్రెసిడెంట్ అసలు తనకి ఏం పొజిషన్ లేదు, కానీ తను ఏం చెప్తే అందరికీ చేయాలని అనిపించేది అనమాట. హీ వాజ్ అ రూలర్ ఆఫ్ ద హార్ట్స్. కపీష, జయ కపీష తిహు లోక ఉజాగర్. ఇప్పుడు తిహు లోక ఉజాగర్ ఎందుకు చెప్తున్నారు తన్ని అంటే, తిహు లోక అంటే త్రీ లోకాలు, మూడు లోకాలని కాంతిని ఇచ్చాడు. సో మూడు లోకాలకి తను ఎలా కాంతిని ఇచ్చారు, సూర్యుడే కదా కాంతిని ఇస్తారు. సో దాని వెనక ఒక కథ ఉంది. ఎలా ఒకరోజు బ్రహ్మదేవుడు మామూలుగా కమల పుష్పం మీద ఆయన కూర్చొని ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన కమండలం, ఏదైతే ఆయన కమండలం ఉంటుంది, కళ్ళు తెరిచినప్పుడు చెయ్యి జారి కమండలం పడిపోయింది. అది పడిపోతే చిన్న విషయం కాదనమాట, ఎందుకంటే దాంట్లో ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏదైతే జరగాలి అదన్నీ ఆ ఘటనలు అన్ని సన్నివేశాలు దాని లోపల ఉన్నాయి, అది ముందే జరిగిపోయాయి. అంటే అది ఆ కమండల్ కింద పడిపోవడం వల్ల. సో అన్ని ఇటు అటు అయిపోతే బ్రహ్మదేవుడు ఆయన ధ్యానం నుంచి బయటికి వచ్చేసి మళ్ళీ అన్ని సర్దుకున్నారు, ఏదేదైతే బయటికి వెళ్ళిపోయింది అన్ని లోపల పెట్టేశారు. కానీ కూడా కొంతసేపులో ఇంద్రుడు వచ్చి పరిగెత్తి ఏదైనా జరిగిందా తప్పు జరిగిందా అంటే, ఏంటి అలా అడుగుతున్నావు అంటే, కొన్ని నక్షత్రాలు మిస్సింగ్ ఉన్నాయి, ఎవరో దాన్ని మింగేస్తున్నారు. ఎవరది మింగేస్తున్నారు, అన్ని లోపలే ఉన్నాయంటే అప్పుడు చూస్తే ఒక రాక్షసుడు ఎవరైతే 33 సంవత్సరాల తర్వాత తనకి సృష్టించాలి అతనికి ముందే పంపించేసారు, తన పేరు కళాంత్ అనమాట. ఓహో ఆ కళాంత్ ఇక్కడి నుంచి తప్పిపోయాడా అని అప్పుడు బ్రహ్మ పరిగెత్తడం అనమాట, ఆ కళాంత్ని పట్టుకొని మళ్ళీ కమండంలో వేస్తామని. అసలు ఆ కళాంత్ ఎవరి మాట ఇంకా వినట్లేదు, తను అన్ని నక్షత్రాలు గ్రహాలు అన్ని లోపల మింగేస్తున్నాడు అనమాట గబగబగానే. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి అర్థం అవ్వకుండా వీళ్ళందరూ హనుమాన్ దగ్గర వెళ్తారనమాట. హనుమాన్ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వే ఇప్పుడు కాపాడాలి అంటే హనుమాన్ ఇంకా సరే అని అంటారు. సో అప్పుడు హనుమాన్ ఏం చేస్తారు, తను లోపల వెళ్ళిపోతారు ఆ కళాంత్ ఒక నోట లోపల వెళ్తే ఏమవుతుందంటే, పొరపాటుని ఆ కళాంత్ ఏం చేస్తారంటే కాలచక్రాన్ని కూడా మింగేశాడు. సో హనుమాన్ పొట్ట లోపల వెళ్ళినప్పుడు కాలచక్రం మీద కాలేసేస్తాడు, కాలచక్రం మీద కాలేయడం వల్ల తను ఎక్కడో వేరే కాలంలో వేరే లోకంలో ఎక్కడికో వెళ్ళిపోతాడనమాట. అక్కడ వెళ్ళి చూస్తే అందరూ చాలా దుఃఖీగా ఉన్నారు, ఎందుకంటే ఆ ఒక రాజ్యం తాలూకా రాకుమారిని ఎవరో ఒకడు అపహరించేశారనమాట. సో ఎందుకు అపహరించారంటే ఆ వాళ్ళకి ఆ రాణి తాలూకా ముత్యాల హారం కావాలి, అది ఆవిడ ఇవ్వట్లేదని ఈవిడ్ని రాకుమారిని ప్రిన్సెస్ని రాజకుమారిని అపహరించేశారు. సో అప్పుడు అతను వెళ్ళి ఆ రాక్షసుడితో మాట్లాడతాడు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఆ రాజకుమారిని వెనక ఇచ్చేయంటే లేదు నాకు ఆ హారం కావాలి. సో అప్పుడు హనుమాన్ రాణికి అడుగుతాను, మీరు ఇచ్చేయచ్చు కదా హారం అంటే నేను ఎలా ఇస్తాను, చలలోక అనే ఒక లోకం ఉంది, వాళ్ళని హారం తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు హనుమాన్ ఆ చలలోకంలో వెళ్తారు, చలలోకంలో వెళ్తే అక్కడ చూస్తే ఆల్రెడీ అక్కడ ఉన్న కొంతమంది డ్వార్ఫ్స్ దాన్ని అటాక్ చేసి ఉన్నారు ఆ లోకాన్ని. సో వాళ్ళు, మా దగ్గర ఏం లేదు ఈ డ్వార్ఫ్స్ అటాక్ చేశారంటే, అప్పుడు వాళ్ళతోనే దాన్ని ఏమంటారు మరగుజ్జు ఒక దానికి కూడా ఒక లోకం ఉంటుంది. సో వాళ్ళని అప్పుడు హనుమాన్ వాళ్ళని డిఫీట్ చేస్తారు, డిఫీట్ చేసి మొత్తం మీద ముత్యాలహార సంపాదిస్తారు. ఆ లోపలి డ్వాఫ్స్ అందరు అంటారు అనమాట, మమ్మల్ని ఇలా వదిలేయొద్దు, మాకు మళ్ళీ మా లోకంలో దింపేయండి, మళ్ళీ వాళ్ళని తీసేసి వాళ్ళ లోకంలో దింపుదామంటే చూసి ఆ లోకమే లేదు, అది నీళ్ళ కింద వెళ్ళిపోయింది. మళ్ళీ నీళ్ళ కింద వెళ్ళి ఆ లోకాన్ని బయటికి తీసి వాళ్ళని అక్కడ సెట్ చేసి ముత్యాలహార రాణిని ఇచ్చి రాజకుమారిని ఆ రాక్షసుల నుంచి మళ్ళీ విడితీసి అంత పని చేసేసినప్పటికీ అక్కడ ఒక ఋషి ఉంటాడు, తను ధన్యవాదాలు చెప్పేసి తనకి రోడ్ మ్యాప్ ఇస్తాను, నువ్వు ఎలా కాలచక్రం నుంచి మళ్ళీ బయటకి వెళ్ళిపోవచ్చు అని. అప్పుడు మళ్ళీ తను ఆ పొట్టలో వెనక్కి వచ్చేస్తారు, కలాంత తాలూక పొట్టలో. అప్పుడు చూస్తే ఆ పొట్టలో అప్పటికి కలాంత ఏం చేశారంటే సూర్యుడిని కూడా మింగేశాడు. అప్పుడు హనుమాన్ ఇంకా సూర్యుడిని ఒక చేతితో పట్టుకొని ఆ కలాంత ఒక పొట్ట నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ కలాంత ఒప్పుకోవట్లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి కలాంతకి చెప్తారనమాట, చూడు నీ పొట్టలో హనుమాన్ ఉన్నాడు, నువ్వు ఒప్పుకోకపోతే హనుమాన్ మొత్తం నీ కడుపుని ఇంకా అలా నేను టేర్ చేసి బయటికి వచ్చేస్తాడు, అప్పుడు నువ్వు చనిపోతావు, దాని బదులు చుప్చాప్గా నువ్వు నా కమండల్లో వెనక వచ్చే నీకు ఇంకా టైం ఉంది. అప్పుడు కలాంత ఒప్పుకుంటాడనమాట. అప్పుడు హనుమాన్ ఆ సూర్యదేవుడిని తీసుకొని కలాంత ఒక నోట నుంచి బయటికి వస్తారు. సో ఎప్పుడైతే తన సూర్యుడిని తీసుకొచ్చారు కదా, అందుకోసం తీన్ హోల్ లోక ఉజాగర్ అంటే నువ్వు తీసుకొచ్చావు కనుక అన్ని లోకాల్లో ఆ కాంతిని నువ్వు ఇచ్చావని హనుమాన్కి ఆ పేరు వచ్చిందనమాట. సో ఇలా ఈ హనుమాన్ చాలీసాలో ఉన్న ప్రతి ఒక్క లైన్కి ఎంతో మధురమైన కథలు ఉన్నాయి. ఎందుకు ఈ లైన్ చెప్పారు తులసిదాసు, బాగా ఆలోచించి తను చేసిన అన్ని మంచి సేవలకి గుర్తుగా రాసిన ఈ చాలీసా అంటే 40, హనుమాన్ చాలీసా అంటే 40 శ్లోకాల్లో హనుమాన్జీని కీర్తించడం అనమాట. నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోదాము. రామదూత తులిత బలధామా అంజని పుత్ర పవన సుతనామా. సో రామదూత అతులిత బలధామ. సో ఇక్కడ ఒక అందమైన పాయింట్, రామదూత, దూత అంటే మెసెంజర్, ఎవరైతే మెసేజ్ని పాస్ చేస్తారు. సో సీతామాతని కలిసే ముందు హనుమాన్ రామదూతగా ఉండేవారు, కానీ ఎప్పుడైతే సీతామాతని కలుస్తారో రామ సేవకుడుగా మారిపోతాడనమాట. సో అందుకోసం ఇక్కడ చెప్తున్న రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతరామ. ఎందుకు దూతలోనే సేవకుడిలో ఉన్న వ్యత్యాసం ఏంటి? రామదూతైనా రామ సేవకుడైనా ఒకటే కదా. కానీ వైష్ణవ ఆచార్యులు అంటున్నారు కాదు, రామదూత రామ సేవకుడికి వ్యత్యాసం ఉంది. రామదూత అంటే మెసేజ్, శ్రీరాముడు తాలూకా ఏదైతే మెసేజ్ ఉంది సూచనాలైనా అది వేరే వాళ్ళకి చెప్పడం, కానీ సేవకుడు అంటే దాన్ని ఆచరించడం. సో రామదూత అంటే ప్రచారకుడు, శ్రీరాముడు తాలూకా మాటలు అందరికీ ప్రచారం చేయడం. రామ సేవకుడు అంటే ఆచారం, ప్రచారంతో పాటు ఆచారం, దాన్ని జీవితంలో ఆచరించడం. సో ఇప్పటి వరకు తను రామదూతగానే ఉన్నారు, కానీ ఎప్పుడైతే సీతామాతని చూస్తారు హనుమాన్, సీతామాతతో మాట్లాడతారు, సీతామాత దగ్గర ఎన్ని నేర్చుకుంటారు. యాక్చువల్గా ఒకరోజు ప్రత్యేకంగా మనం ఒక క్లాస్ తీసుకోవాలి, ఓన్లీ హనుమాన్ అండ్ సీత కాన్వర్జేషన్, ఇంకా ఏమీ అక్కర్లేదు. అది ఎంత అందంగా ఉంటుంది, సీతామాత ఆ షార్ట్ కాన్వర్జేషన్లో హనుమాన్కి ఎన్ని నేర్పించేశారు. అంటే శ్రీరాముడితో కూడా అంత అవకాశం దొరకలేదు మాట్లాడడానికి, ఓన్లీ సేవ చేయడం. కానీ సీతామాత అంటే గురుతత్వ కదా, అసలు ఎలా సేవ చేయాలి శ్రీరాముడికి, ఎలా ఉండాలి, ఆవిడ ప్రవర్తన ద్వారా, ఆవిడ ఓన్ ఎగ్జాంపుల్ ద్వారా నేర్పించడం అండ్ మాటల ద్వారా నేర్పించడం అంట ఎలా ఉండాలి. సో ఎన్ని ఆ కాన్వర్జేషన్ ఏదైతే హనుమాన్ అండ్ సీతకు అవుతుంది ఆ రోజు అశోక వాటికాలో, సీతామాత ఎన్ని అందమైన కథలు చెప్పారు హనుమాన్కి. అండ్ ఆ కథల ద్వారా నీ బిహేవియర్ ఎలా ఉండాలి, నీ స్వభావం ఎలా ఉండాలి, నీ రెస్పాన్సెస్ ఎలా ఉండాలి జీవితంలో వచ్చిన సన్నివేశాలకి అని ఎంత మంచిగా ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఎప్పుడైతే చివరికి మొత్తం యుద్ధం గెలిచిన తర్వాత ఎప్పుడైతే హనుమాన్ మళ్ళీ మెసేజ్ ఇవ్వడానికి వస్తారు, అమ్మ మనం గెలిచాము అని మీరు వచ్చేయండి, అప్పుడు కూడా సీతామాత ఎన్ని మంచి మంచి విషయాలు హనుమాన్కి నేర్పిస్తారనమాట. సో రామదూత అతులిత బలధామ. సో ఇక్కడ అతులిత బలధామ, ఎందుకు హనుమాన్లో అంత ఎక్కువ బలం ఉంది, అతులిత తుల్న అంటే హిందీలో కంపేర్ చేయడం, అతులిత అంటే దేనికైతే వర్డ్సే లేదు దేనికైతే కంపేరే చేయలేదు, అతులిత బలధామ, దాంట్లో అయితే ఎక్కువ బలం ఉంది. ఎందుకు ఎక్కువ బలం ఉంది? సింపుల్ రీజన్, ఎందుకంటే తన హృదయంలో శ్రీరాముడు ఉన్నారు. సో హృదయంలో శ్రీరాముడిని మోసుకుంటున్నారు. సో ఇప్పుడు టూ కంబైన్ ఉంది, తన బలం ఉంది అండ్ శ్రీరాముల వారి బలం ఉంది. ఆ రెండు కంబైన్ చేసినప్పటికీ అతులిత బలధామ తన్ని ఎవరు ఓడించలేరన్నమాట. అండ్ ఎల్లప్పుడూ తన ఒక హృదయంలో శ్రీరాముల వారు నివసిస్తారని అది హనుమాన్కి ఎవరు ఒకరు ఆశీర్వాదం చేశారన్నమాట. దానికి కూడా ఒక అందమైన కథ ఉంది. ఎలా ఒక సాధు ఉండేవారు, తను బద్రీనాథ్ ధామ్లో ఉండేవారు. తనకి ఏంటంటే ఒక వో ఒక సంకల్పం, తను మాట్లాడరు, మాట్లాడితే ఓన్లీ నారాయణ్ నామం చెప్తారు తప్ప ఏమీ మాట్లాడారన్నమాట. సో తను ఒకసారి హనుమాన్ తల్లికి, హనుమాన్ తల్లిగారికి అంజనకి, మరి వాళ్ళ నాన్నగారి కేసరికి, మీరు మీ అబ్బాయిని తీసుకొని బద్రీనాథ్కి రండి, ఇక్కడ దర్శనం చేయండి అని మెసేజ్, అంటే ఎవరో ద్వారా మెసేజ్ పెట్టారనమాట రమ్మని. సో వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ బద్రీనారాయణ్ని ఎప్పుడైతే దర్శనిస్తారో అప్పుడు హనుమాన్, అప్పుడు చిన్న అబ్బాయి 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్. సో ఆ బద్రీనారాయణ స్వామిని చూసినప్పుడు హనుమాన్ అంటారు రామ్. సో అక్కడ దగ్గరున్న వాళ్ళంతా రామ్ కాదు, ఇది నారాయణ అని, లేదు రామ్ అంటారనమాట. సో అప్పుడు ఈ సాధు ఎవరైతే వీళ్ళని పిలిచారు, తన పేరు విశ్వాంబర్, తన ఆ ఒక సంకల్పాన్ని వదిలేసి ఒక మాట అంటారు, సత్యవచన్. ఈ అబ్బాయి చెప్పింది సత్యవచన్, శ్రీరాముడే నారాయణ, నారాయణే శ్రీరామ్ అని తను అంటారన్నమాట. అప్పుడు అందరూ షాక్ అయిపోతారు, ఇతను అసలు సంకల్పం తీసుకున్నారు కదా, ఎప్పుడు ఏం మాట్లాడండి, ఎలా మాట్లాడేశారు. అప్పుడు తను అంటారనమాట, నేను ఇలాంటి సంకల్పం తీసుకున్నాను, ఏ రోజైతే ఒక చిన్న బాబు వచ్చి నిజంని చెప్తారు ఆ రోజు నా సంకల్పం పూర్తి అవుతుందన్నమాట. సో అప్పుడు తన హనుమాన్ని దీవిస్తారనమాట, ఎప్పుడు నీ హృదయంలో నువ్వు శ్రీరాముల వారిని మోసుకుంటావు అని ఆయన దీవించారనమాట. సో అందు గురించి హనుమాన్లో అతులిత బలం, ఎందుకంటే శ్రీరాముడిని మోసుకుంటున్నారు కనుక శ్రీరామ తాలూక శక్తి కూడా హనుమాన్లో వచ్చేసిందనమాట. సో రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ. సో ఈ పవన సుత అసలు ఎలా తన అంతమంది నాన్న ఎలా ఉంటారు, కేసరి కూడా తన నాన్న శివుడి నుంచి వచ్చారు, పవన సుత అంటున్నారు. సో దాని వెనక ఒక కథ ఏంటి అంటే, హనుమాన్ తల్లి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పూర్వంలో ఒక అప్సరా ఉండేదన్నమాట. సో అప్సరా పేరు పుంజక్ స్థల అనమాట, పుంజిక స్థల. అప్సర పేరు పుంజిక స్థల, చాలా అందమైన అప్సర. కానీ మామూలుగా అప్సరాలు ఒక స్వభావం ఏముంటుందంటే వాళ్ళు మంచిగా డ్రెస్ అవ్వాలి, రెడీ అవ్వాలి, ఆనందంగా ఏదో ఎంజాయ్ చేసుకోవాలి. కానీ ఈ స్వభావం వేరుగా ఉంది. వాళ్ళు ఎల్లప్పుడూ పూజ చేయాలి, భగవంతుడి గురించి తలుచుకోవాలి. సో ఒకరోజు ఆవిడ ఏం చేసిందంటే రుద్రాక్ష తాలూక ఒక మాల తయారు చేసి బృహస్పతికి గిఫ్ట్గా ఇచ్చింది. బృహస్పతి చాలా హ్యాపీ అయిపోయి, అంటే నీకు మంచి కొడుకు పుట్టాలి, మంచి గుణంతో ఉన్న కొడుకు పుట్టాలి అని ఆశీర్వాదం ఇచ్చారు. ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అనుకున్నారు, అదేంటి నేను ఇలా మాట్లాడాను, అప్సరాలు అసలు తల్లిగా తయారవ్వరు కదా, వాళ్ళు అలానే ఉంటారు, వాళ్ళెప్పుడు తల్లిగా తయారవ్వరు, ఇదేంటి నేను ఇలా మాట్లాడేశాను, ఏదో పొరపాటుని నా నోటి నుంచి వచ్చేసింది, దాని వెనక ఏదైనా కారణం ఉంటుందని ఆయన ఊరుకుంటారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఈవిడికి పూజలు చేయడం అంతా ఇష్టం కనుక ఒకరోజు దుర్వాస ముని స్వర్గలోకంలో వచ్చి నేను ఇక్కడ ఒక హోమం చేస్తానని చెప్తే ఇంద్రుడు అనుకుంటారన్నమాట, దుర్వాసముని అంటే అందరికీ భయము, తనకి ఎవరు సాయం చేస్తారంటే ఈ పుంజిక స్థలాలకు చెప్తారు, నీకు ఎలాగో ఇలాంటివి చాలా ఇష్టం కదా, నువ్వు సాయం చేయి, నువ్వు దుర్వాసమునికి అసిస్టెంట్గా ఉండు. సో ఈవిడు చాలా హ్యాపీ అయిపోయి కావాల్సిన పుష్పాలు, నీళ్లు, హోమంకి కావాల్సిన సామాగ్రీలు అంతా చాలా హ్యాపీగా చేసుకుంటుంది. కాకపోతే ఒకరోజు ఏం చేసిందంటే ఒక చిన్న మడ్ పాట్లో వాటర్ తీసుకొని వస్తూ ఉంటే ఆ ఆనందంతోనే ఫటాఫట్గా ఇచ్చేద్దామని ఆ పట్టుకున్నప్పటికి కొంచెం నీళ్లు కిందకి పడిపోతుంది, అంటే యజ్ఞకుండం మీద. అప్పుడు దుర్వాసముని అంటారన్నమాట, నీకు అసలు పేషెన్స్ అని లేదు, అమ్మాయి ఒక గుణం లేదు, అసలు అమ్మాయిలు నడుస్తే ఎలా నడుస్తారు, నెమ్మదిగా మంచిగా, నువ్వు ఏంటి అలా కోతిలాగా పరిగెత్తుతున్నావు ఎందుకు అని, నువ్వు వెళ్ళి పో కోతి అయిపో అంటారనమాట. ఈవిడ సర్ప్రైజ్ అయిపోతుంది, నేను ఇంత సేవ చేసినప్పుడు నాకు ఇంత పెద్ద శాపం ఇచ్చేసారు. సో దుర్వాసముని కూడా అనుకుంటారు, అసలు నేను ఈసారి నిజంగానే అనుకోలేదు శపించాలని, పాపం మరి ఎంత మంచిగా సేవ చేస్తుంది, కానీ అనుకోకుంటే ఎందుకు అలా వచ్చేసింది నా నోరు నుంచి తెలియదు, కానీ నేను ఇంకా శాపాన్ని వెనక తీసుకోలేను కదా. కాకపోతే ఒకటి, నువ్వు ఎప్పుడు కావాలప్పుడు రూపాన్ని మార్చవచ్చు, అది కూడా నేను దీవిస్తున్నానని దుర్వాసముని దీవిస్తారనమాట. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ పుంజక స్థల ఒక విమానంలోనే ఎలా తిరుగుతూ ఉంటే ఆవిడేం చూస్తుందంటే భూలోకం మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడో నుంచి చాలా కాంతి వచ్చేస్తుంది. ఏంటి కాంతి, ఎందుకు ఇలా కాంతి వస్తుందని ఆవిడ కిందకి దిగి అదంతా మట్టి ఎందుకు ఉంది అని తవ్వేస్తూ ఉంటే లోపల ఒక సాధు ఉన్నారు. అంటే అదో యాంటీ హిల్ లాగా తయారైపోయింది. అప్పుడు ఆ సాధుకి కోపం వచ్చేసి, నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ తపస్య చేస్తున్నాను, నా పైన అదంతా యాంటీ హిల్ అంటే ఆ వాల్మీకి లాగా మట్టి అంతా అయిపోతే నీకంతా కోతిలాగా కుతూహలం ఏంటి చూడ్డానికి లోపలేముందని ఎందుకు నాకు అలా డిస్టర్బ్ చేస్తావు, ఓ పో నువ్వు వెళ్ళి కోతి అవు. ఈయననుకుంటుంది అదేంటి నాకు ఎవరు చూసినా కోతి అవు అని చెప్పి అందరు నాకు అలా చెప్పేస్తున్నారు ఏంటి అసలు ఏంటి అని. అలానే ఆవిడకి రాత్రి రోజు కలలో ఏమొస్తుందంటే ఆవిడ కోతి కింద మారిపోయింది, ఒక కోతి అబ్బాయి చేతిలో ఉన్నాడనమాట. అప్పుడు ఆవిడ అనుకుంటుంది అనమాట ఏదో కృష్ణ భగవంతుడు ఒక డివైన్ ప్లాన్ ఉండొచ్చేమని. తర్వాత షీఈస్ బాన్ లైక్ ఏ అంటే నెక్స్ట్ లైఫ్లో ఆవిడ ఒక కోతి పిల్లగాని ఆవిడ పుడుతుందనమాట. సో అప్పుడు వాళ్ళ ఒక నాన్నగారు పేరు అనమాట కుంజర్ అనమాట. సో వాళ్ళ ఇంట్లోనే పుడుతుంది. అండ్ అప్పుడు ఈ కేసరి మహారాజుతో పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టట్లేదు. సో వాళ్ళిద్దరు అలా తపస్య చేస్తూ ఉంటారు. తపస్య చేసినప్పుడు ఇక్కడికి ఏమవుతుందంటే దశరథ్ మహారాజుకి కూడా పిల్లలు లేరని పుత్రకామేష్టి యజ్ఞం చేసినప్పుడు చివరికి ఆ పాయసం ఏదైతే దొరుకుతుంది ఆ పాయసంని దశరథ్ మహారాజు ముగ్గురు రాణిల్లో పంచుతూ ఉంటే అక్కడ పంచినప్పటికీ అక్కడ ఒక పక్షి వచ్చేసి కొంచెం ఆ పాయసంని కొంచెం అలా తీసుకొని ఎగిరిపోతుంది అనమాట. అండ్ ఆ పక్షి ఏం చేస్తుంది ఆ పాయసంలో ఉన్న ఎంతో కొంత భాగాన్ని ఇక్కడ అంజనా అండ్ కేసరి వీళ్ళిద్దరూ తపస్సు చేస్తూ ఉంటే అక్కడ అలా పడేసింది. కానీ పడేసినప్పుడు కానీ వీళ్ళు గుహ లోపల ఉన్నారు, పక్షి అయితే గుహ లోపల వెళ్ళలేరు. సో అలా పడేస్తూ ఉంటే అక్కడ వాయువు చూస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది యజ్ఞం నుంచి వచ్చిన పాయసము, ఇది నేను అంజనాకి అందించాలని ఆ వాయుదేవత ఏం చేస్తారంటే ఆ గాలితోనే దాన్ని తీసుకొని అంజనా వరకు దాన్ని తీసుకువెళ్ళి ఆవిడ ఒక చేతిలో పెడతారనమాట. అప్పుడు ఆవిడ దాన్ని ఇది దివ్యమైన పాయసం అని స్వీకరిస్తుంది. ఎప్పుడైతే దాన్ని నోట్లో వేస్తుంది ఆవిడకి అప్పుడు హనుమాన్ పుడతారనమాట. సో దీంట్లో చాలామంది ఒక రోల్ ఉందనమాట, కేసరి యాజ్ ఎ హస్బెండ్ అనమాట, అలానే వాయువు కూడా దాన్ని అందించడం అనమాట. సో అందుకోసం హనుమాన్కి వాయుపుత్రుడు పవన్ పుత్ర కూడా అంటారు, అలానే అంజనాకి పుత్రుడుగా ఉన్నాడు, అలానే శివుడు తాలూకా ఇన్కార్నేషన్ కూడా అనమాట. సో జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జై కపీస తిహు లోక ఉజాగర్, రామ దూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ. అంజని పుత్రుడు అలానే పవన సుత అంటే కొడుకు, పవన సుత నామ. అండ్ చాలా బలం ఉంది. ఎందుకు తనకి ఎక్కువ బలం ఉంది? శ్రీరాముడిని హృదయంలో మోసుకున్నాడు అనమాట. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. మహావీర విక్రమ బజరంగే కుమతి నివార సుమతి కే సంగి. మహావీర్, ఇక్కడ హనుమాన్కి ఒక బిరుదు ఇస్తున్నారు. మహావీర్ మహావీర్ అంటే అది చాలా గొప్ప బిరుదు. అంటే ఊరికే ఎవరైనా చాలా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే మహావీర్ కాదు. మహావీర్ అంటే దాంట్లో ఇంకా చాలా గుండు, తను దయావీరుగా ఉండాలి, దానవీరుగా ఉండాలి, రణవీరుగా ఉండాలి, త్యాగవీరుగా ఉండాలి, అప్పుడు తనకి మహావీర్ అని బిరుదు వస్తుంది. సో మనం హనుమాన్ చూస్తే తను రణవీరుడు. రణవీరుడు అంటే ఎవరైతే యుద్ధంలో చాలా గొప్పగా ఫైట్ చేయగలుగుతారు. సో మనం హనుమాన్లో చూస్తే ఆ గుణం ఉంది అనమాట. తను సింగిల్ హ్యాండెడ్గా అశోక్ వాటికలో ఎప్పుడైతే ఎంతోమంది సైనికుల్ని రావణ్ పంపించినప్పుడు తను సునాయాసంగా వాళ్ళని ఓడించేస్తారు, మొత్తం మీద అక్షయ్ కుమార్ని జాంబువల్లిని అందరినీ తను చంపేస్తారు. సో నిజంగా తను రణవీరుడు అనమాట, ఎంత గొప్పగా ఫైట్ చేయగలుగుతాడనమాట. తర్వాత దయావీరుడు కూడా హనుమాన్. దయావీరుడు అంటే తను ఎప్పుడు, మీరు మొత్తం రామాయణం చదివితే వింటే ఎక్కడైనా హనుమాన్ తన సొంత స్వార్థం కోసం ఫైటింగ్ చేసినట్లు ఒక్కటి కూడా కనిపించదు. ఎల్లప్పుడూ శ్రీరాముల వారిని సేవ చేయడానికైనా ఏదో ఒకటి, ఆయన కోసమైనా సుగ్రీవు కోసమైనా, కానీ తన సొంతం తను ఎప్పుడూ ఇచ్చేయలేదు. దయావీరు తను ఎప్పుడు వేరే వాళ్ళకి ఎలా సాయం చేయాలని తను చాలా సునాయాసంగా కరిగిపోతారు. ఎవరిదైనా బాధలో ఉంటే ఎలా సాయం చేయాలని ఆయన జంప్ అయిపోతారనమాట. సో రణవీరుడుగా ఉన్నారు, దయావీరుడుగా ఉన్నారు, అలానే దానవీరుడు. సో ఇప్పుడు ఎవరైనా అనొచ్చు హనుమాన్ ఏం దానం ఇచ్చారు. అసలు దానం అంటే ఈ ప్రపంచంలో చాలా దానాలు ఉన్నాయి. అన్నదానం ఇవ్వచ్చు, ఎవరైనా కన్యాదానం ఇవ్వచ్చు, ఎవరైనా బట్టల దానం ఇవ్వచ్చు, కానీ అన్నిటికన్నా గొప్ప దానం తననే తనని స్వామికి ఇచ్చేయడం. అంత గొప్ప దానవీరుడు హనుమాన్ అనమాట. అది చేయడం చాలా కష్టం. ఎవరైనా మనం ధనం అడిగితే ఇవ్వగలుగుతాము, కానీ నువ్వే నీకే నువ్వు ఇచ్చే స్వామికి అంటే అది ఎలా ఎవరైనా ఇవ్వగలుగుతారనమాట. సో ఇతను నిజంగానే దానవీరుడు, గొప్ప దానవి దానం చేస్తున్నాను అనమాట. ధర్మవీరుడు కూడా. ధర్మవీరుడు ఎందుకు చెప్తున్నామంటే, హనుమాన్ ఒక ఇంట్రోస్పెక్షన్ చూడండి, ఎప్పుడైతే తను లంకలో వెళ్తాడు, వెళ్ళి తను ఎన్నో భవనాలు ఉన్నాయన్నమాట, ఆ అన్ని భవనాల్లోనే తను సీతాదేవిని వెతుక్కోవాలి, ఎక్కడుంది సీతాదేవి అని. సో వెతుక్కుంటూ ఉంటే ఎంతో మంది, అంటే తను బ్రహ్మచారి కానీ ఎంతోమంది లేడీస్ని చూడవలసిందే, తప్పదు. ఎందుకంటే సీతని వెతుకోవాలంటే కళ్ళు మూసుకుని వెతుకోలేడు. నేను బ్రహ్మచారి, నేను లేడీస్ని చూడలేరు అంటే తను మళ్ళీ ఎలా సీతని వెతుకుంటారు. అలానే శ్రీరాములు వారు సీత తాలూకా ఫీచర్స్ గురించి చెప్పారు, ఇలా ముక్కు ఇలా ఉంటుంది, చేతులు ఇలా ఉంటాయి, ఐస్ ఇలా ఉంటుంది అంటే, అప్పుడు తను ఒక్కొక్క లేడీస్ ఫేస్ మీద చూసి చూసి ఆహా సీత కాదు, ఆహా సీత కాదు అని మొత్తం అంతమందిని చూస్తున్నారు. అది కూడా మధ్యరాత్రిలోనే ఎవరో గది లోపలికి వెళ్ళిపోయి. ఇలాంటి పని చెయ్యాలంటే అది చాలా కష్టం. సో తను ఒకసారి ఆగి ఆలోచిస్తున్నాడు, అసలు నేను ఏం చేస్తున్నాడు, మధ్యరాత్రిను ఎవరి ఇంట్లో వెళ్ళిపోయి, వాళ్ళ భవన లోపల వెళ్ళిపోయి, వాళ్ళ బెడ్రూమ్ లోపల వెళ్ళిపోయి, వాళ్ళ భార్య వైపు చూసి ఇది సీత కాదా సీత కాదా అని, అసలు నేను చేసింది కరెక్టా కాదా. అప్పుడు తను ఇంట్రోస్పెక్షన్ చేసి, లేదు లేదు నాకు అలాంటి ఏం భావం లేదు, నేను సేవ, నేను సీతమాతని వెతకడానికి వచ్చాను కదా, అది నేను చేయవలసింది. ఈ పాయింట్ నాకు చాలా ఇష్టమైంది, ఎందుకంటే యాజ్ ఎ డివోటీగా ఇంట్రోస్పెక్షన్ చేయడము చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరైనా డివోటీ తన జీవితంలో ఇంట్రోస్పెక్షన్ చేయట్లేదంటే తను డివోటీయే కాదు, తను ఏదో పేరుకి ఏదో లైఫ్ వెళ్ళిపోతుంది, ఈరోజు 16 రౌండ్స్ అయిపోయాయి, ఈరోజు డే గడిచిపోయింది, కానీ యాక్చువల్ డివోటీ అంటే తను అనునిత్యం ఆ ఇంట్రోస్పెక్షన్ అనమాట, మననం చేస్తూనే ఉంటారు, నేను చేసింది కరెక్టా కాదా, నేను ఈరోజు మాట్లాడింది కరెక్టా కాదా, నాకు వచ్చిన భావాలు కరెక్టా కాదా అని అనునిత్యం దాన్ని మననం చేసుకుంటూ దాన్ని బాగా ఇచ్చేసుకుంటారన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి యుక్త ఆహార విహార వర్డ్ని యూజ్ చేసి, లేదంటే యూటిలిటీ ఇస్ ద ప్రిన్సిపల్ ప్రభుపాద్ చెప్పారు కదా, ఆ వర్డ్ని యూజ్ చేసి ఒక్కొక్కసారి మనం దాని ఆ వర్డ్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారేమో మనకి తెలియదు. అంటే కొన్ని భౌతిక విషయాలు మనకే ఇష్టం, కానీ దాన్ని కృష్ణ కాన్షియస్నెస్ పేరిస్తున్నామేమో తెలియదు. అంటే లేదు, యాక్చువల్గా ఇది సేవా కోసం కావాలి, యాక్చువల్గా ఈ ల్యాప్టాప్ దీనికోసం కావాలి, యాక్చువల్గా దీనికోసం కావాలి. కానీ ఇంట్రోస్పెక్షన్ చాలా అవసరం. ఎంత సేవా కోసం కావాలి, ఎంత నా ఎంజాయ్మెంట్ కోసం కావాలి. ఎవరైనా భక్తుడు అనునిత్యం అది ఇంట్రోస్పెక్షన్ చేస్తున్నారంటే దే విల్ బి సేఫ్, అదర్వైజ్ ఎప్పుడైనా దిగజారిపోవచ్చు. ఎందుకంటే మనం అనుకుంటాం యూటిలిటీ యూటిలిటీ యూటిలిటీ, ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఫర్ సేవ, ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఫర్ సేవ. కానీ సేవ చేస్తూ చేస్తూ ఎప్పుడు ఇంద్రియ భోగంలో వెళ్ళిపోతారో అది మనకు తెలియట్లేదు. అందుకోసం అనునిత్యం అది చూస్తూ ఉండాలి. లైక్ ఎ హనుమాన్ ఆ బెడ్రూమ్స్ లోపల వెళ్ళినప్పుడు కూడా హీస్ చెకింగ్, తను అనునిత్యం తను చెక్ చేసుకుంటున్నారు, ఎంఐ లైక్ ఎంఐ రియలీ ఎంజాయింగ్ ఇట్ ఆర్ నేను సేవా చేస్తున్నాను. సో ఈవెన్ యాజ్ ఎ డివోటీ మనం ప్రసాదం తినినా ఏ వస్తువు వాడినా కూడా నేను అది ఎంజాయ్ చేస్తున్నానా సేవ కోసం చేస్తున్నానా, నేను ఈ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను యాక్చువల్గా సేవ కోసం చేస్తున్నాను. ఆ ఇంట్రోస్పెక్షన్ అసలు ఎంత హెల్ప్ఫుల్ అనమాట. సో హనుమాన్ అలా చేస్తున్నాడు కంటిన్యూస్గా అనమాట. సో ధర్మవీరుడు ఆహా ఈ సేవా పేరు మీద మంచి అవకాశం. ఒక్కొక్కసారి నేను చాలాసారి డివోటీస్ని అంటే నా చిన్నప్పుడు ఎగ్జాంపుల్ కూడా, నేను మేము హైదరాబాద్ టెంపుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి జీబీసీ రూమ్లో సేవ చేయాలంటే చాలా ఆనందంగా ఉండేది, ఎందుకంటే ఆ రూమ్లోనే ఏసీ ఉండేది, మిగిలిన రూమ్లో ఏసీ ఉండదనమాట. అక్కడ ఏదైనా సేవ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్. అంటే ఒక్కొక్కసారి సేవ ఎంజాయ్మెంట్లో ఆ థిన్ లైన్ మనం మర్చిపోయి మన ఎంజాయ్మెంట్ ఇక్కడ బాగుంది, ఈ సేవ కంఫర్టబుల్గా ఉంది, ఇక్కడైతే చాలా బాగుంది, కానీ ఎల్లప్పుడూ మనకి ఎంఐ ఎంజాయింగ్ ఇట్ ఆర్ ఎంఐ సర్వింగ్, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హనుమాన్ చెకింగ్ చేసుకుంటున్నాను, నేను ఎంజాయ్ చేసుకుంటున్నాను ఏంటి, ఆహా చాలా మంచి సేవ దొరికింది, ఓన్లీ లేడీస్ని చూడాలి, వావ్ ఇలాంటి సేవ ఎవరికి దొరుకుతుంది, కానీ నూను ఎంఐ డూయింగ్ రైట్ ఎంఐ డూయింగ్ రాంగ్ అని. ధర్మవీరుడు అనమాట. సో రణవీరుడు, దయావీరుడు, ధర్మవీరుడు, అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ త్యాగవీరుడు కూడా. త్యాగం అంటే హనుమాన్ ఏం త్యాగం చేస్తాడు అని మనం ఎవరైనా అనుకోవచ్చు, కానీ హనుమాన్ యాక్చువల్గా తను చేసిన పనులు కూడా చిన్న పనులు కాదు. ఒక కొండనే ఎత్తి తీసుకొని వచ్చేయడము ఆ సంజీవిని కోసము, లేదంటే ఆ సుషేన్ ఎవరైతే రావణాసుర తాలూకా వైద్యుడు తన ఇల్లంతా తను పడుకుని ఉంటే ఇల్లుతో సహా తను తీసుకుని వచ్చేసారనమాట సుషేన్ని. అలానే ఎప్పుడైతే ఆ బ్రిడ్జ్ కడుతున్నారు లంక వెళ్ళడానికి, అప్పుడు పెద్ద పెద్ద కొండలు చెట్లు తీసుకొచ్చేసి పడేశారు. అలాంటి ఎన్నెన్నో పనులు శ్రీరాముల కోసం చేశారు, కానీ తను ఎప్పుడూ గర్వం చెందలేదు. అండ్ గర్వమే కాదు, తను ఎప్పుడూ ఖ్యాతి కోసం అంటే ఫేమ్ కోసం పరిగెత్తలేదు. ఈ ఫేమ్ అనేది చాలా ఇంటాక్సికేటింగ్, ఆర్ రాదర్ టాక్సిక్, చాలా టాక్సిక్. ఎవరికైనా బాగా యశ బాగా ఫేమ్ దొరికితే అది ఆధ్యాత్మిక జీవితం కోసం చాలా పాయిజనస్ అన్నమాట. అంటే ఊహించండి, ఎల్లప్పుడూ 24 గంటలు మనకి అందరూ పొగురుతూనే ఉంటే ఎలా అనిపిస్తుంది? 24 అవర్స్ మీరు చాలా గొప్పగా, మీరు చాలా గొప్పగా, చాలా గొప్ప, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అలాంటి లైఫ్ బ్రతకడం చాలా కష్టంగా ఉంటుంది. సో హనుమాన్ అండ్ ఓకే, లెట్ మీ సే ఇన్ అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే కొందరు అది చాలా ఆనందిస్తారు, అలాంటి జీవితం వావ్ ఎంత బాగుంది, ద ఫేమ్ ఇస్ సో బ్యూటిఫుల్ అని అనిపించవచ్చు. కానీ హనుమాన్ని చూస్తే హీ సాక్రిఫైస్డ్ ఇట్. అతను ఎప్పుడైనా నేను ఇది ఎత్తాను కదా, నా గురించి అందరు పొగరాలి, నేను ఎంత గొప్ప మౌంటైన్ని. అఫ్కోర్స్ ఆ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లేదనుకోండి, మళ్ళీ ఫోటో పెడదామన్నా కూడా ఆయనకు అవకాశం లేనప్పటికైనా ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి కూడా తనకి ఫేమ్ కోసం. అందరు తన్ని పొగురుతున్నారు కూడా, కానీ తను ఎప్పుడు దాన్ని తప్పించుకుంటున్నారన్నమాట. సో టు గివ్ అప్ ఫేమ్ ఇస్ ఎ వెరీ బిగ్ సాక్రిఫైస్, ఎందుకంటే దట్స్ వెరీ ఇంటాక్సికేటింగ్. ఇట్స్ లైక్ ఏ దాంట్లో చాలా మజా వస్తుంది. అంటే మామూలుగా మీరు మీ లైఫ్లో మీరు ఆలోచించండి ఒకసారి, మీకు ఎల్లప్పుడూ యూఆర్ సో నైస్ అంటే హౌ యుల్ ఫీల్? వావ్ నైస్, నాకు ఎప్పుడు చూసిన అందరూ. బట్ ఫర్ డివోటీస్ ఇట్స్ సచ్ ఎ డేంజరస్ సిచ్యువేషన్. సో హనుమాన్ దాన్ని గివప్ చేశారు, హీ వాజ్ నెవర్. ఇన్ఫ్యాక్ట్ మీరు మొత్తం రామాయణం చదివితే యూ విల్ సీ హనుమాన్ నెవర్ ప్రేజెస్ హిమ్సెల్ఫ్, ఓన్లీ వన్ ప్లేస్లో. అది ఎక్కడంటే ఎప్పుడైతే దానికి జాంబవాన్ అంటారు, నువ్వు జంప్ చేయగలుగుతావు అటు వెళ్ళి, అంటే అది ఆల్మోస్ట్ ఆల్ 800 యోజనాలు అనమాట. సో నువ్వు చేయగలుగుతావు హనుమాన్ అంటే నేను చెయ్యలేనని అనుకుంటున్నాడు హనుమాన్. అప్పుడు జాంబవాన్, లేదు నీలో చాలా శక్తులు ఉన్నాయని దాన్ని గుర్తు తెస్తారు. యాక్చువల్గా చిన్నప్పుడు నీలో చాలా సిద్ధులు ఉన్నప్పుడు నువ్వు దాన్ని దురుపయోగం చేసేసి చాలామంది ఋషులకి మునులకి నీ పెంకితనం ద్వారా వాళ్ళని ఇబ్బంది పెట్టావు, అప్పుడు వాళ్ళు నీ మీద కోపం చెంది నీ సిద్ధుల్ని నీ దగ్గర తీసుకోలేదు, కానీ నువ్వు ఆ సిద్ధుల్ని మర్చిపోతావని నీకు శ్రపించారు. కానీ ఎవరైనా నీకు మళ్ళీ గుర్తు తెస్తే నీకు ఆ సిద్ధులు మళ్ళీ వెనక వచ్చేస్తాయి, అందుకోసం నేను ఇప్పుడు నేను గుర్తు తెస్తున్నానంటే అప్పుడు హనుమాన్కి గుర్తు వస్తాయి. ఎందుకంటే హనుమాన్ చిన్నప్పటి నుంచే చాలా శక్తివంతుడు అనమాట. తను ఏంటంటే చిన్నప్పుడు కూడా నీళ్ళ కింద వెళ్ళిపోయి ఎవరైతే ఋషులు గాయత్రి చేస్తూ ఉంటే వాళ్ళని లాగడము, లేదంటే ఒక్కొక్కసారి ఒక సాధు ఒక చెట్టు కింద తపస్స చేస్తూ ఉంటే ఆ ఏ కొండ మీద తపస్స చేస్తున్నారో కొండని తీసుకువెళ్ళి మరి ఇంకో పెద్ద కొండ పైన పెట్టేస్తారనమాట. వాళ్ళు ఇంకా కళ్ళు తీర్చినప్పటికీ వాళ్ళు ఎక్కడో ఉన్నారనమాట, ఇంకా మళ్ళీ కింద దిగాలి ఎలా వాళ్ళకి అర్థమవదు. అలాంటి ఎన్నో వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. సో వీళ్ళందరూ సాధులు ఇంకా కోపం చేసేసి ఇంకా నువ్వు మర్చిపోతావన్నీ అని శపించారనమాట. సో జాంబవాన్ ఇలా చెప్పినప్పటికీ హనుమాన్కి మళ్ళీ గుర్తొచ్చేసి ఓకే సరే నేను చేస్తాను. అప్పుడు హనుమాన్ తన్నే తను పొగడతాడనమాట. అప్పుడు తను ఎవరైతే అక్కడ ఉన్నారు వానరులు, ఇది నా కోసం ఏమీ కాదు, నేను ఇలానే చేసిస్తాను, ఇదేంటి ఇది చిన్నదే, నేనైతే ఇంకా జంప్ చేసి మళ్ళీ వెనక రావచ్చు. సో ఎవరైనా అనుకోవచ్చు ఇదేంటి తను అంత గర్వంగా మాట్లాడుతున్నారు, కానీ యాక్చువల్గా అది గర్వం కాదు. ఆ నిమిషంలో ఎక్కడ ఏది అవసరం అలా మాట్లాడాలి, ఎందుకంటే అందరు డిసప్పాయింట్గా ఉన్నారు. ఇప్పటికే ఇంకా సీతాదేవి దొరుకుతారో లేదో, ఇంకా వదిలేద్దామా, టైర్డ్ అయిపోయి, ఎందుకంటే అప్పటికే మాట్లాడుతున్నారు. అంగద్ అంటున్నాడు, నేను జంప్ చేయగలుగుతాను కానీ వెనక రాలేను. ఎందుకు వెనక రాలేను? దాన్ని కూడా మంచిగా అంగద్ కారణాలు అంటాడు. అంటే రావణాసుర తాలూకా ఆ ఒక ప్రదేశము చాలా అందంగా ఉంది, అంటే బంగారు లంక కదా, అందమైన ప్రదేశము, అందమైన తోటలు, అందమైన అమ్మాయిలు, తినే పదార్థాలు, ప్రదేశ చాలా అందంగా ఉంది, అంటే ఫుల్ మెటీరియలిస్టిక్ అనమాట. సో అంగద్ అంటాడు, నేను ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు వెనక రావాలి అనిపించకపోవచ్చేమో, నాకు ఆ రిస్క్ వద్దు, నేను వెళ్ళను. కొందరు అంటారు మేము హాఫ్ జంప్ చేయగలుగుతాం కానీ ఫుల్గా జంప్ చేయలేరు, కొందరు అంటారు మేము పడిపోతాం మధ్యలో. సో అందరు ఆల్రెడీ డిసప్పాయింట్గా ఉన్నారు. సో హనుమాన్ ఆ టైంకి వాళ్ళందరికీ హోప్ ఇస్తారు, పర్వాలేదు. లైక్ ఒక్కొక్కసారి మీరు ఊహించండి, ఏదైనా మనం టెంపుల్ కోసం ఒకరి మనం సేవ చేయాలి, లేదంటే మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఏదైనా గురు మహారాజ్ వస్తున్నారు ఏదైనా చెయ్యాలి. సో ఆ నిమిషం ఇప్పుడు ఆల్రెడీ ఒక 25 మినిట్స్ ఉన్నారు, గురు మహారాజ్ ఫ్లైట్ వచ్చేస్తుంది. సో ఆ నిమిషం ఒకరికొకరు ధైర్యం చెప్తారు, నథింగ్ టు వరీ, నేను స్పీడ్లో డ్రైవ్ చేస్తాను, ఏం పర్వాలేదు. ఆ సమయంలో వినయం చూపిస్తావద్దు కదా, ఉన్న వాళ్ళు కూడా అంత డిసప్పాయింట్ అయిపోతారా, నేను చేయలేను, నువ్వు కూడా చేయలేము, మనం ఎవ్వరు చేయలేము, అక్కడే ఉండిపోతాం. ఆ మూమెంట్కి వీ హ్యావ్ టు సే సంథింగ్ రియలీ నైస్, ఓ దిస్ ఇస్ సో సింపుల్ ఫర్ మీ, నేను ఇలానే చేసేస్తాను, అలా చాలాసార్లు డ్రైవ్ చేశాను. సో జస్ట్ టు ఎంకరేజ్. మనం హనుమాన్ చూస్తే అతను అందరినీ ఎంత హోప్ గివింగ్, శ్రీరాముల వారికి ఒక హోప్ అనమాట, ఆశావాదం, ఏం పర్వాలేదు మేము వెతుకుంటాం, మేము ఉన్నాం కదా. సుగ్రీవ్కి ఒక ఆశావాదం, ఏమవ్వదు పర్వాలేదు. అక్కడికి వెళ్ళి సీతామాతకి కూడా ఒక హోప్ అనమాట, ఏం పర్వాలేదు నాలాంటి, అంటే నేను, ఆయన ఒక చాలా మంచి మాట అంటారు హనుమాన్, అన్ని వానరాల్లోనే నేను చాలా ఒడిసే సింపుల్, లేదంటే అన్నిటికైనా చిన్న వానరుడు. మీరు ఇప్పుడు ఎవరికైనా, ఎవరికి మెసెంజర్గా పంపిస్తారు, దూతగా ఎవరికి పంపిస్తారు, అందరికైనా హోప్లెస్ పర్సన్కి పంపిస్తారు, ఇలా వెళ్ళి మెసేజ్ ఇవ్వు. ఎవరైతే గొప్ప వారియర్స్ ఉంటారు వాళ్ళకి పంపించరు. సో ఊహించండి, ఒక మెసెంజర్, ఒక దూతుడు నాకే ఇంత శక్తి ఉన్నప్పుడు ఇంకా ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు శ్రీరాముల వారు ఒక సేనలో. మీరేం భయపడొద్దని సీతమాతకి, ఎందుకంటే సీతమాత ఎప్పుడైతే హనుమాన్ని చూస్తారు, హనుమాన్ కావాలని చిన్న ఫామ్లో వస్తాడు, ఎందుకంటే తన మనసులో అనుకుంటాడు నేను పెద్దగా వస్తే సీతామాత భయపడతారేమో, లేదు నేను ఒక యువకుడుగా వస్తే ఆ తల్లి భావం వస్తుందో లేదో ఆవిడకి, నేను చిన్న బాబుగా వెళ్తే వెంటనే షీ విల్ యాక్సెప్ట్ మీ యాజ్ ఎ సన్, నన్ను కొడుకుగా స్వీకరిస్తారు కదా అని కావాలని తను అలా ఉంటే, సీతమాతకి తను ఒక హావభావాలు చూసేసి ఈ శ్రీరాముల తరువ సేనలో అందరు ఇలానే ఉన్నారా ఏంటి అంటే, అప్పుడు హనుమాన్ తను ఒక నిజరూపం చూపిస్తాడు, పెద్దగా ఎరుగుతూ ఎరుగుతూ చాలా పెద్ద రూపాన్ని చూపిస్తారు. అప్పుడు సీతమ్మ మై గాడ్ అంత ఇంత శక్తి ఉందా నీలోనే, అప్పుడు మళ్ళీ చిన్నగా తయారై, కానీ నేను ఒక సింపుల్ దూత్, నాలాగా ఎంతోమంది, నాకైనా ఎక్కువ శక్తివంతులు ఎంతోమంది ఉన్నారంటే, అప్పుడు సీతమ్మ అమ్మయ్యా ఎందుకంటే, లేదంటే అందరూ ఎలాంటి వాళ్ళని తీసుకొని వస్తుంది నన్ను కాపాడడానికి అని ఆవిడ టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే అంటే కోతి తాలూకా సేన అని ఎప్పుడు వినలేదు కదా అయోధ్యలో, అంటే అందరు కోతిలతోని ఎలా సేనాన్ని తయారు చేశారు, నన్ను ఎలా కాపాడతారని ఆవిడ ఆలోచించేస్తారంట. సో ఇక్కడ చూడండి ఆ ఒక తేడా. ఇక్కడ నేను చాలా గొప్ప అని చెప్పారు, సీతమ్మ దగ్గర వచ్చేసి నేను ఏమి కాదు ఏమి కాదు అంటున్నారు. సో ఎవరికి ఏం హోప్ ఇవ్వాలి, ఎవరికి ఏం చెప్పాలి. అలానే రావణాసుడి దగ్గర మళ్ళీ ఆయన పొగడుతూ ఇంకా యూనో రావణాసుడిని బొట్టేసే కంప్లీట్గా ఇచ్చేసేసారనమాట, హోప్లెస్గా ఫీలింగ్ ఇచ్చేసారనమాట. రావణాసుడు హనుమాన్ని చూసి కొంచెం భయపడారనమాట, ఒక్క సైనికుడే మొత్తం లంకాని కాల్చేస్తే మొత్తం అందరు కోతిలు వచ్చేసిన పరిస్థితి ఏంటి అని ఒక్క నిమిషం కోసం తను జడిశాడనమాట. సో అలా ఈ హనుమాన్ తాలూకా క్వాలిటీ అనమాట. సో మహావీర విక్రమ వజరంగి. సో ఈ మహావీరుడు తను త్యాగవీరుడు, ధర్మవీరుడు, దానవీరుడు అండ్ దయావీరుడు. సో అందుకోసం తను మహావీరు విక్రమ బజరంగి. విక్రమ అంటే పెద్ద రూపాన్ని ఎవరైతే చూపించగలుగుతారు, బజరంగి 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 లేదంటే వజ్ర అంగి. ఎవరు అంగ శరీరం వజ్రంగా ఉంది, కఠినంగా ఉంది, దాన్ని వజ్ర బజరంగి అంటారు. దాని వెనక కూడా ఒక కథ ఉంది, అందరికీ తెలిసిన కథనే, ఎలా హనుమాన్కి ఆకలేసినప్పుడు ఆ సూర్యుడిని చూసి ఇదొక పెద్ద ఫలంగా ఉంది, ఏదో యాపిల్ పండులాగుంది ఏదో అనుకొని దూకి దాన్ని మింగేద్దామంటే అక్కడ దేవతలందరూ వచ్చి తనతో యుద్ధం చేసినప్పుడు అందరినీ ఓడించేసి చివరిలో ఇంద్రదేవత తన వజ్రాన్ని హనుమాన్ మీద విసిరేస్తారన్నమాట. అప్పుడు తనకి ఇక్కడ గడ్డం దగ్గర దెబ్బ తగులుతుంది అని తను స్పృహ తప్పి కిందకి పడిపోతారనమాట. ఎప్పుడైతే కిందకి పడిపోతారో అప్పుడు వాయుదేవత కోపం తెచ్చి, ఆహా నా కొడుకుని ఇలా చేశారని ఆయన ఏం చేశారంటే మొత్తం గాలి అంతా తీసేసుకుంటారు. అప్పుడు మొత్తం 3 లోకాల్లో ఎవరు గాలి పిలవలేకపోతున్నారు అనమాట. అప్పుడు వాళ్ళందరూ దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, చూడండి ఈ వాయుదేవత ఏం చేశారు. అప్పుడు బ్రహ్మ వాయువు దగ్గర వెళ్తారు, ఆ నేను ఒప్పుకోను మా అబ్బాయికి ఎందుకు అలా చేశారు ఇంద్రుడు అని. అప్పుడు దేవతలందరూ ఒక గుహ లోపల ఎక్కడైతే హనుమాన్ ఉన్నారో అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు దాన్ని దీవిస్తారు, కుబేరుతో సహా, కుబేరు, అశ్విని కుమారులు, అగ్నిదేవత అందరూ ఒక్కొక్క వరాన్ని తనకి ఇస్తారు. అప్పుడు హనుమాన్ ఇంకా చాలా బలవంతంగా తయారవుతాడనమాట. సో తను ఒక శరీరం వజ్రంగా తయారైపోతుందని తనకి వజ్రంగి అని పేరు వచ్చింది. సో ఆ వ అండ్ బ, ఒక్కొక్కసారి హిందీలో బ అంటారు, వ అంటారు. సో బజరంగ బలి అని పిలుస్తారనమాట. అండ్ హనుమాన్ అంటే కూడా ఎవరైతే ఇక్కడ అలా గడ్డం అంటే ఈ ఏదైతే చిన్ బ్రేక్ అయిపోయిందో దాన్ని హనుమాన్ అంటారు, అందుకోసం ఆయనకి హనుమాన్ అని పేరు వచ్చిందనమాట. సో మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి. కుమతి నివార సుమతికే సంగి అంటే హనుమాన్ గురించి ఒక గుణాన్ గురించి తులసిదాస్ చెప్తున్నారు. ఎలాంటి మనిషి, ఎలాంటి పర్సన్ హనుమాన్ అంటే సుమతికే సంగి, ఎవరైతే ఎప్పుడు సాధు సంగలో ఉంటారు, ఎవరైతే ఎప్పుడు మంచి వాళ్ళతో సాంగత్యం చేస్తారు. కుమతి ఎవరైతే మంచి వాళ్ళు కాదు అలాంటి వాళ్ళ సాంగత్యంని వదిలేస్తారు అలాంటి పర్సన్ హనుమాన్ అని అంటున్నారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే సుగ్రీవ్ అండ్ వాలికి ఫైటింగ్ ఉంది. సో ఫైటింగ్ ఉన్నప్పటికీ సుగ్రీవ్ ఎప్పుడు వాలి ఎప్పుడు సుగ్రీవ్ని డిస్టర్బ్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే సుగ్రీవ ఋషిముఖ పర్వత్లో ఉన్నారు. కానీ కూడా వాలికి చాలా కోపం, సుగ్రీవ్ని ఎలా తన్నేయాలి, ఎలా కొట్టాలని ఉంది, కానీ కొట్టలేడు. ఎందుకంటే ఋషిముఖ పర్వత్ మీద కాలేస్తే తను పీసెస్ ముక్కలు ముక్కలు అయిపోతారని మతంగ ఋషి శపించారు. సో తను ఏం చేసేవారని కావాలని ప్రతిరోజు తను 3 సార్లు గాయత్రి చేయాలి. సో గాయత్రి చేసినప్పుడు తను కావాలని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళి అక్కడ గాయత్రి చేసుకుంటారనమాట నది దగ్గర. సో తను ఎప్పుడు ఇలా జంప్ చేసినప్పుడు ఋషిముఖ పర్వత నుంచి జంప్ చేసి వెళ్ళాలి కదా, అప్పుడు సుగ్రీవ్ అక్కడ ఉంటే కావాలని కాలుతోనే తనకి తలని అలా ఏనో ఒకసారి కిక్ చేసి తోసేసి జంప్ చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చినప్పుడు మళ్ళీ తను ఒక తలని కిక్ చేస్తాడనమాట తన కాలుతో కిక్ చేసి మళ్ళీ. సో అలా ఎవ్రీడే 3 టైమ్స్ చాలా గట్టిగా సుగ్రీవ్ని కొట్టడం అనమాట. సో హనుమాన్ ఎప్పుడైతే సూర్య భగవాన్ దగ్గర ఆ నాలెడ్జ్ తీసుకొని జ్ఞానం తీసుకొని వచ్చేసి సుగ్రీవ్ దగ్గరకు వచ్చేసారు, అప్పుడు తనేం చేశాడు, ఒకరోజు ఎప్పుడైతే వాలి ఇలా తన్నేస్తున్నాడు తల మీద, అప్పుడు తన వాలి తల ఒక కాలు పట్టేసుకున్నాడు. పట్టేసి ఆ కాలుని ఋషిముఖ పర్వత్కి తాకపిద్దామని గట్టిగా కిందకి లాగుతున్నాడు. అప్పుడు ఎంత గట్టిగా లాగాడంటే వాలి ఒకేసారి భయం వేసేసి, ఇంకా నేను ఎప్పుడు సుగ్రీవుని ఇలా చేయను, నా కాలు వదిలే అని చాలా ప్రే చేశాడనమాట. అప్పుడు హనుమాన్ అన్నాడనమాట, వదిలేస్తున్నాను కానీ నెక్స్ట్ టైం నువ్వు సుగ్రీవుని తన్నావంటే చూడని, అప్పుడు వదిలేస్తారనమాట. కాలనీసు కుమతిని వారు సుమతికి సంగి, ఎవరైతే చెడు ఆలోచనలతోనే చెడు వ్యవహారం చేస్తారో అలాంటి వాళ్ళని మంచి లెసన్ నేర్పించిన మనిషి హనుమాన్ అని చెప్తున్నమాట. కుమతిని వారు సుమతికి సంగి. తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామన్నమాట. కంచన భరణ విరాజ సువేసా కానన కుండల కుంచిత కేసా. కంచన వరణ, కంచన అంటే బంగారు రంగు, బంగారం మెరుస్తే అది ఏ రంగులో ఉంటుంది, హనుమాన్ తాలూక శరీరపు రంగు అలానే ఉందన్నమాట, ఆ గోల్డిష్ కలర్ అనమాట. సో ఎందుకు తనకి ఆ కలర్ వచ్చింది? సో కొందరు అంటారు తను పుట్టినప్పటి నుంచి అలానే ఉన్నారు. యాక్చువల్గా తన ముద్దు పేరు అంటే ఇంట్లో మదర్ పిలిచిన పేరంటే సుందర్, అంజనాదేవి ఆయనకి పేరు ఇచ్చారు సుందర్. అంత అందంగా ఉండేవారు అన్నమాట హనుమాన్ పుట్టినప్పుడు. కానీ కొందరు అంటారు అలా కాదు, యాక్చువల్గా తనకి ఆ శరీరపు రంగు అలా ఎలా వచ్చిందంటే, ఎప్పుడైతే శ్రీరాములు వారు ఆ రింగ్ ఇచ్చారు ఉంగరం, సో ఎప్పుడైతే శ్రీరాములు వారు ఆ ఉంగరం ఇచ్చారు, ఆ ఉంగరం పైన శ్రీరాములు ఒక పేరు రాసి ఉందన్నమాట. సో హనుమాన్ ఇప్పుడు తను ఎగిరి వెళ్ళాలి కదా, జంప్ చెయ్యాలి కదా లంక వైపు. సో అప్పుడు తను ఆలోచిస్తున్నానమాట, ఇప్పుడు సీతామాతకి వెతుకోవడానికి సుగ్రీవుడు ఏం చేశారంటే తన దగ్గర ఉన్న సైన్యం అంతా వానరులందరికీ 4 డివిజన్స్ డివైడ్ చేశారు. కొందరు నార్త్ వెళ్ళాలి, ఈస్ట్ వెస్ట్ సౌత్, హనుమాన్ అండ్ అంగద్ అండ్ జాంబవాన్ వీళ్ళందరూ సౌత్కి అనమాట డిసైడ్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ సుగ్రీవ్ ఎప్పుడైతే మొత్తం ఆ ప్రణాళిక వేశారు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఆయన చాలా మంచి ఒడిసే టాక్ ఇచ్చారు ఆ సైనికులకి, చూడండి మీరు ఇక్కడికి వెళ్తున్నారు ఉత్తరకాశీ, అక్కడ ఇలా చూడాలి, అక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మీరు ఇలా వెళ్ళాలి. తర్వాత ఎవరికైతే వెస్ట్కి వెళ్తున్నారు, చూడండి వెస్ట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటుంది. అప్పుడు మొత్తం అంతా లెక్చర్ ఇచ్చిన తర్వాత శ్రీరాములు వారు అడుగుతున్నారు సుగ్రీవ్కి, ఇంత మంచిగా జాగ్రఫీ నువ్వు ఎలా నేర్చుకున్నావు, అసలు మొత్తం ప్రపంచంలో ఎన్ని దేశాలు, అక్కడ వెళ్తే ఏముంటాయి, దాని క్లైమటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి, దాని మొత్తం మౌంటైన్స్ ఎన్ని ఉంటాయి, అంత వివరంగా నీకు ఎలా తెలుసు జాగ్రఫీ గురించి అంటే, అప్పుడు సుగ్రీవ్ అన్నాడు దాంట్లో గొప్పది ఏం లేదండి, ఎప్పుడైతే మా అన్నయ్య వాలి నా వెనక పరిగెత్తున్నారు నన్ను చంపడానికి, నేను ఎక్కడ దాక్కోవాలని మొత్తం అంతా తిరిగేశాను. అందుకోసం నాకు అన్ని బాగా తెలుసు, ఎక్కడ దాక్కుంటే ఎలా ఉంటుంది, ఎక్కడ వింటర్ ఎలా ఉంటుంది, ఎక్కడ సమ్మర్ ఎలా ఉంటుంది, అంతనుంది కదా గొప్ప జియోగ్రఫీ. నాకు ఏం తెలియదు అంటే అప్పుడు శ్రీరాముల వారు నవ్వి నవ్వి అవునా, అందుకోసం నాకు మొత్తం ప్రపంచం బాగా తెలుసు ఎక్కడ ఏముంటుంది అని. సో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు అలా వెళ్ళండి, మీరు అలా వెళ్ళండి అనమాట. సో ఎప్పుడైతే ఈ సైనికులు కూడా శ్రీరాములు వారు ప్రతి ఒక్కరితో మాట్లాడారనమాట, వాళ్ళని ఏం చెప్పాలి, ఈ మోడర్న్ డే భాషలో చెప్తే మోటివేటింగ్ లెక్చర్స్ ఇస్తారు కదా కార్పొరేట్ వరల్డ్లో కూడా, మేనేజర్స్ అందరినీ టీమ్ మెంబర్స్ని మనం చెయ్యాలి, ఇది మన డెడ్ లైన్, మనం కంప్లీట్ చేయాలి, ఏదో అలా ఇన్స్పైర్ చేస్తారు కదా. సో అదంతా మేనేజ్మెంట్ లెసన్స్ రామాయణ మహాభారత్ అండ్ భగవద్గీత నుంచి తీసుకున్నారు. సో శ్రీరాములు వారు కూడా ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు, మీరు బాగా ఇచ్చేయండి, ట్రై యువర్ బెస్ట్ అని, మీరు పేషెన్స్గా ఉండండి, టాలరేట్ చేయండి, ఎలాంటి క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయి ఇది అది అని మాట్లాడుతూ ఉంటే, మొత్తం మీద ఆయనకి హనుమాన్ మీద ఉన్న నమ్మకము ఎవరికి ఇవ్వలేదు, కానీ ఆ ఉంగరం హనుమాన్ చేతిలో ఇచ్చారు, ఒకవేళ నీకు సీతా దొరికితే ఈ ఉంగరం నువ్వు ఇస్తే ఆవిడ నీకు నమ్ముతుందని. సో హనుమాన్ అది చేతిలో పట్టుకుని ఆలోచిస్తున్నారు ఏం చేయాలి, ఎందుకంటే చేతుల్లో పట్టుకుంటే ప్రయాణం చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఆ రోజుల్లో కార్స్ ఏం లేదు, తను ఒక్కొక్కసారి కొండ ఎక్కాలి, చెట్టు ఎక్కాలి, ఏదైనా పీకాలి, చేతి నుంచి అది జారిపోయి పడిపోతే శ్రీరాముల వారు ఉంగరం పోలే బట్టలో పెట్టేద్దామంటే ఒక్కొక్కసారి తెలియదు ఏమైనా జరగవచ్చు, బట్ట నుంచి కింద స్లిప్ అయిపోయి పడిపోతే బాగుండదు, ఆ పోన్లే వేలలో వేసుకుందామంటే ఆయన ఉంగరం నేను ఎలా వేసుకుంటాను, అది మర్యాద అతిక్రమం అవుతుంది. అలాగే పోన్లే ఎక్కడ పెట్టాలి, దేని ఎక్కడ దాయాలి అర్థం అవ్వట్లేదు, బట్టలు దాయలేము, చేతిలో పట్టుకోలేము, ఎక్కడ పట్టుకోవాలి. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నేనేం చేస్తానంటే నోట్లో పెట్టుకుంటాను, నోట్లో పెట్టుకుంటే అది ఎలాగో దాని మీద శ్రీరామ తరక నామం ఉంది, సో నామం అనేది ఎక్కడ ఉండాలి, నాలుక మీదే ఉండాలి, సో నేను అలా ఉంచితే అది సేఫ్గా ఉంటుందని ఆయన లోపల ఉంచుతారనమాట. ఎప్పుడైతే ఆ శ్రీరామనామతో ఉన్న ఉంగరం ఆయన లోపల ఉంచుతారు, మొత్తం అంతా శరీరంలో ఒక కాంతి వచ్చేసి తన బంగారు రంగులు మెరుస్తారనమాట, మెరవడం మొదలు పెడతారనమాట. సో అప్పుడు తనకి ఆ కంచన భరణ ఆ ఒక కాంతి వచ్చేసింది మొత్తం బాడీలో అని తులసిదాస్ అంటున్నారనమాట. కంచన భరణ బిరాజ సువేస, బిరాజ సువేస అంటే వేస అంటే వేషధార బట్టలు, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాడు హనుమాన్ అంటే చాలా నీట్గా క్లీన్గా వేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరికైనా ఆలోచన రావచ్చు కోతి నీట్గా క్లీన్గా ఎలా వేసుకుంటారండి, కోతి అంటేనే చెట్ల మీద ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు జంప్ చేస్తూ ఉంటారు, మట్టి ధూళ, ఎందుకు ఇలా తులసిదాస్ ఇక్కడ కంచన భరణ బిరాజ సువేస అంటున్నారు. సో దానికి ఆచార్యులు కమెంటరీ ఇచ్చారు, ఈ సువేస అనేసరికి బట్టల గురించి కాదండి, హీ వాజ్ క్లాత్ విత్ గుడ్ ఇంటెన్షన్, అంటే తను మంచి ఆలోచనలతోనే తన్ని తను కప్పుకున్నాడు, అలాంటి బట్ట వేసుకున్నాడు అనమాట, గుడ్ ఇంటెన్షన్స్తోనే, సాత్విక ఆలోచన సాత్విక వ్యవహారంతో తన్ని తను కప్పుకొని ఉన్నాడు. అంటే డ్రెస్ ఇస్ నాట్ ఆల్వేస్ అబౌట్ అవుట్ సైడ్, మనం ఏదైతే వేసుకుంటున్నాం అవర్ మన ఆలోచన ఆల్సో డిఫైన్స్ అస్, వాట్ ఈస్ మనలో ఉన్న ఆలోచనలు, మనలో ఉన్న అలవాట్లు, అది కూడా మన ఒక పర్సనాలిటీ, దాని ఒక డెఫినేషన్, దాని ఒక నిర్వచనం, మనం ఎలా ఉన్నాము, మన ఆలోచనలు, పర్సన్ కెన్ బి డిఫైన్ బై ద వే హీ టాక్స్ మూవ్స్ వాక్స్ అండ్ థింగ్స్ అనమాట. సో ఇక్కడ అంటున్నారు హనుమాను హీ వాజ్ ఏ మంచి క్లీన్గా ఉండేవాడు, తన హార్ట్ ఎంత క్లీన్గా ఉండేది అని చెప్తున్నారనమాట. సో అది మనం ఇందాక చర్చించినట్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా హీ వాజ్ నాట్ డిస్ట్రాక్టెడ్, హీ న్యూ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ లైఫ్. నేను చాలాసార్లు ఇది చెప్తూ ఉంటాను, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ టు కీప్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే మనకి ఏంటంటే మనం మర్చిపోతాం మన జీవిత తాలూకు ఉద్దేశం ఏంటి, మనం చాలా కంఫర్టబుల్ అయిపోతాం ఈ లైఫ్లోనే, కానీ హనుమాన్ వాజ్ నాట్ కంఫర్టబుల్. మీరు చూస్తే హనుమాన్ ఎప్పుడైతే దూకుతున్నాడు లంకా వెళ్ళడానికి, అప్పుడు మైనక పర్వత సముద్రం నుంచి లోపల నుంచి పైకి వస్తుంది, పైకి వచ్చి హనుమాన్ నువ్వు అలసిపోతావు హనుమాన్, కొంతసేపు నా దగ్గర రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్ళు అని చెప్తారు, కానీ హనుమాన్ ఒప్పుకోడు. అది చాలా మంచి కథ ఉంది యాక్చువల్గా. ఆ రోజుల్లోని కొండలు వాళ్ళకి రెక్కలు ఉండేదన్నమాట, వింగ్స్ ఉండేది, వాళ్ళు హ్యాపీగా, అంటే ఇప్పుడు మీరు వినడానికి చాలా వింతగా ఇదేదో మ్యాజిక్గా అనిపించవచ్చు, కానీ మీరు చదివితే మహాభారత రామాయణంలో కూడా దాని గురించి చెప్పారు, ఎలా పూర్వంలో ఎలా ఉండేదని కొన్ని డిస్కషన్స్లో అది మీకు తెలుస్తుంది. ఆ రోజుల్లో కొండలు కూడా ఎక్కడ కావాలి అక్కడ వాళ్ళు ఫ్లై చేసి వాళ్ళకి ఎక్కడ ఇష్టం అక్కడికి వెళ్ళిపోవచ్చు, కానీ అది పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా గాలిలో ఆ కొండలు ఇలా ఎగురుతూ ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది. అప్పుడు ఇంద్ర దేవత ఏం చేశారంటే వాళ్ళందరు రెక్కలు కట్ చేసేసారు. సో కట్ చేసినప్పటికి మైనక పర్వత ఏం చేశారంటే ఆ రెక్కల్ని కాపాడడానికి సముద్రం కింద వెళ్ళి దాక్కుంది అనమాట. దాక్కున్నప్పటికి అందరిది కట్ అయిపోయింది కానీ తను మాత్రం ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే ఈ హనుమాన్ని చూస్తారో వెంటనే అది పైకి వచ్చేసి, నా సేవని స్వీకరించండి, మీరు రామ సేవలో వెళ్తున్నారు కదా, నేను మీకు సేవని అందిస్తే నేను కూడా రాముడికి సేవ అందించినట్లు అవుతాను. యాక్చువల్గా దీనిలో చాలా మంచి ఇంపార్టెంట్ లెసన్స్, మనం టూ లెసన్స్ తీసుకోవచ్చు. ఒకటి, మైనక పర్వత నుంచి ఎవరైనా శ్రీరాముల వారికి భగవంతుడికి సేవాన్ని అందిస్తే అలాంటి వాళ్ళకి మనం సేవని అందించాలి. అప్పుడు ఏంటంటే మనం కూడా భగవంతుడికి సేవ అందించినట్లు అవుతాము, మనం డైరెక్ట్గా చేయలేకపోతే. సమ్టైమ్స్ వీ డైరెక్ట్లీ సర్వ్ ద లార్డ్, సమ్టైమ్స్ వీ సర్వ్ పీపుల్ హు ఆర్ సర్వింగ్ లార్డ్, దట్ వే వీ సర్వ్ ద లార్డ్ అనమాట. సో అది ఆ భావంతో మైనక పర్వత్ పైకి వస్తుంది. కానీ హనుమాన్ అంటారు, నో, ఫస్ట్ రామ్ సేవ, ఆ తర్వాత ఆరామ్, ఫస్ట్ రామ్ నో ఆరామ్. సో సాధకులుగా మనకి కూడా మనం చూస్తే హనుమాన్ దారిలో వచ్చిన ఆటంకాలు సేమ్ మన ఆధ్యాత్మిక జీవితంలో వచ్చిన ఆటంకాల్లాగే ఉంది. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకి అడుగు వేస్తామో, మనకి ఎవరైనా భక్తి చెయ్యొద్దని చెప్పరు, ఇప్పుడు చెయ్యొద్దు రేపు చేయండి అని చెప్తారు. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా మీకు, ఏ మీరు కృష్ణ భక్తి చెయ్యొద్దు అలా ఎవరు చెప్పరు, అందరు దేవుణ్ణి నమ్మతారు. భగవంతుడు అంటే భయము, మా భార్య అయినా మా భర్త అయినా మా పిల్లలైనా భగవంతుని సేవ చేయాలి నాకు చాలా ఇష్టమని అందరు అనుకుంటారు. కానీ ఇప్పుడు కాదు, 20 ఇయర్స్ తర్వాత, 30 ఇయర్స్ తర్వాత అది. సో ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కాదంటే, ఇప్పుడు చాలా యంగ్గా ఉన్నారు, ఇప్పుడు మనకు చాలా ఉన్నాయి ఇంకా చేయడానికి, తర్వాత ఆలోచిద్దాం. అలానే మైనక పర్వత కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో వచ్చిన ఆటంకం లాగా, చేయి రామసేవ, వెరీ హ్యాపీ, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా సాయం చేస్తాను, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు రెస్ట్ తీసుకో. మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక 10 ఇయర్స్ ఆగితే నేను కూడా నీతో పాటు ఇస్కాన్ టెంపుల్ జాయిన్ అయిపోతాను, కానీ ఇప్పుడు కాదు, కలిసి చేద్దాం 20 ఇయర్స్ తర్వాత, అప్పుడు బ్రతికి ఉంటే ఇద్దరు కలిసి సేవ చేద్దాం భార్యాభర్తలు. సో అలానే మైనక పర్వత చెప్పింది, కానీ తను ఒప్పుకోలేదు, సారీ మీరు కావాలని తర్వాత చేయండి కానీ నేను మాత్రం ఇప్పుడే చేయాలి సేవ, నాకు వద్దు అని ముందుకెళ్ళారు. అలానే కొంచెం ముందుకెళ్తే సూరస అని ఒక రాక్షసి వచ్చింది, ఆవిడ పాముల తాలూక తల్లి అనమాట. సో సూరస ఏంటంటే హనుమాన్కి, రా నేను నీకు మింగేస్తాను, ఎందుకంటే నాకు బ్రహ్మదేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చారు, బ్లెస్సింగ్ ఇచ్చారు, ఇక్కడ నుంచి ఎవ్వరూ పాస్ అవ్వలేరు, ఎవరు వస్తే నా నోట్ లోపలే వెళ్ళాలి రావాలి, నువ్వు నాకు భోజనం వచ్చేయి అంటే హనుమాన్ ఒప్పుకోడు, నాకు రామ్ సేవ ఉంది కావాలంటే అయిన వెంటనే వచ్చేస్తాను, అప్పుడు నువ్వు నన్ను తీసుకో అంటే, లేదు నాకు ఇప్పుడే కావాలి అంటే, అప్పుడు హనుమాన్ ఏం చేస్తారంటే పెద్దగా తయారవుతాడు. నువ్వు పెద్దగా తయారవుతావా, నేను నీగానే పెద్దగా తయారవుతానని ఆవిడ ఇంకా పెద్దగా తయారవుతుంది. ఇద్దరి మీద ఇప్పుడు పోటీ స్టార్ట్ అయిపోయి ఈవిడ ఇంకా పెద్దగా తయారవుతా, అతను ఇంకా పెద్దగా, అలా చేస్తూ చేస్తూ మొత్తం మీద హనుమాన్ 100 యోజనాలు అంత పెద్దగా తయారైపోతాడు అనమాట. ఎప్పుడైతే ఇంత పెద్దగా తయారవుతుంది ఆవిడ ఇంకా పెద్దగా తయారవుతుంది. అప్పుడు హనుమాన్ అనుకుంటాడు, ఏం చేస్తున్నాను నేను, ఇది ఆవిడ పెద్దగా కావాలి నేను అంటే ఇదే నా పనియా, అంటే ఆవిడకైనా నేనే గొప్ప అని చూపించడము, అసలు నా గోల్ ఏంటి, నేను శ్రీరామ సేవలో వెళ్ళాలి. సో ఇప్పుడు హనుమాన్ ఏం చేశారంటే వెంటనే ఆవిడ ఎప్పుడైతే 100 యోజనాలు పెద్దగా తయారైపోతుంది, హనుమాన్ చాలా చిన్నగా ఒక ఫ్లై లాగా ఒక దోమ లాగా తయారైపోయి ఆవిడ లోపలికి వెళ్ళిపోయి బయటికి వచ్చేసి, ఇగో బ్రహ్మ నీకు ఇచ్చారు కదా, దీవించారు కదా, అది నేను పూర్తి చేశాను, నీ నోటి లోపల వెళ్ళాలి కదా, వెళ్ళాను, వెళ్ళి బయటికి వచ్చేసాను, థ్యాంక్ యూ బాయ్ అంటే ఆ పళ్ళు ఉంటాయి కదా దాని మధ్య నుంచి బయటికి వచ్చేసారు. సో నీ పని అయిపోయింది నా పని కూడా అయిపోయింది అని వెళ్ళిపోయారు. సో ఇది మన ఆధ్యాత్మిక జీవితంలో ఇంకొక లెసన్. ఫస్ట్ హర్డల్ ఏంటంటే అందరు అంటారు ఇప్పుడు కాదు తర్వాత. సెకండ్ హర్డల్ ఏంటంటే ఈ సూరస లాగా మనం ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో దూరేశాము, లోపలికి అడుగు వేసేసాము, ఇప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది, ఆ డివోటీకైనా నేను ఇంకా బాగా చేయాలి, అతను ఇలా చేస్తే నేను అంతకైనా ఇలా చేయాలి. అది హెల్దీ కాంపిటీషన్ ఉంటే మంచిది, కానీ అంతలాగా హెల్దీ ఉండకపోవచ్చు మన మనస్తత్వం. ఎవరైనా మనకన్నా అంటే మనం ఆ కాంపిటీషన్ స్పిరిట్లో వెళ్ళిపోతాం. తను నాకు ఒక మాట అంటే నేను ఇలా చెప్పేయచ్చు, తనకైనా నేను ఇంకా బాగా చేయొచ్చు, తనకైనా నేను ఇంకా క్లాస్ అయినా కలెక్షన్ అయినా ఫ్లవర్ అయినా డెకరేషన్ అయినా ఏదైనా నేను ఇంకా బాగా చేయొచ్చు అని ఆ కాంపిటీషన్ స్పిరిట్లో మనం వచ్చేస్తాము అండ్ మన లక్ష్యాన్ని మనం మర్చిపోతాం. కానీ హనుమాన్ తన లక్ష్యాన్ని తన గోల్ని మర్చిపోలేదు. నేను ఇక్కడ కాంపిటీషన్ కోసం రాలేదు, ఇతనికైనా నేను గొప్ప అవ్వాలని రాలేదు, నేను భక్తి చేయడానికి వచ్చాను అని మనం కూడా ఆ ఒక భావనలో ఉండాలి మన సాధన జీవితంలో. సో నాకెందుకు తనకు తనతో కాంపిటీషను, నేను రామ్ సేవ చేయాలి అని తను చిన్నగా. సో అలాంటి పరిస్థితి మన ఆధ్యాత్మిక జీవితంలో వచ్చినప్పుడు కూడా మనం వినయంగా తయారైపోవాలి. తనతో ఎవరితో కాంపిటీషన్ పెట్టకుండా మన గోల్ ఏంటి మనం చూసుకొని మనం వినయంగా తయారై ముందుకు వెళ్ళాలి. తర్వాత ఏమవుతుందంటే హనుమాన్ అనుకుంటారు ఈ సముద్రం పైనుంచి వెళ్తే చాలా అవరోధాలు వస్తున్నాయి, నేను ఇంకా కొంచెం పైన ఎగురుతాను. సో ఆకాశంలో కూడా కొన్ని ఫ్లయింగ్ లిమిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఏరోప్లేన్స్ ఉన్నాయి, ఐ థింక్ దే కెన్ ఫ్లై 32,000 feet. దట్ ఈస్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అంతకైనా అబౌవ్ బిలో ట్రావెల్ చేయకూడదు. అలానే ఆకాశంలో కూడా కొంత కిన్నర్లు ఉంటారు, వారు ఒక్క లెవెల్లో ఫ్లై చేయొచ్చు. కిన్నర్లకైనా పైన గంధర్వాళ్ళు, గంధర్వ పైన సిద్ధలోకాల్లో ఉన్న వాళ్ళు, సిద్ధలోకాల పైన ఉన్న శివుడు, అందరికీ ఒక ఫ్లయింగ్ జోన్ ఉంటుంది. ఎవరు వేరే వాళ్ళు ఫ్లయింగ్ జోన్లో రారు. సో అప్పుడు హనుమాన్ అనుకుంటారు అనమాట, ఈ వీల్ ఫ్లయింగ్ జోన్లో వెళ్తే నాకు డిస్టర్బ్ చేస్తున్నారు, అందుకోసం ఆయన పైకి వెళ్ళిపోతారు. శివుడు ఫ్లై చేసిన జోన్లో వెళ్ళిపోయి అక్కడ నుంచి ఎగురుతూ వెళ్ళిపోతూ ఉంటే సడన్గా హనుమాన్ చూస్తాడు తన శక్తి పోయింది, ఏదో ఎవరో తనకి లాగేసినట్లు ఉందన్నమాట, అర్థం అవ్వట్లేదు. అప్పుడు కింద చూస్తే అక్కడ సింహిక అని ఒక రాక్షసి ఉంది. తనేం చేస్తుందంటే హనుమాన్ తాలు ఒక ప్రతిబింబం, షాడోకి ప్రతిబింబమే అంటారు. ఆ తనకి ఉన్న ఆశీర్వాదం ఏంటంటే ఆ తన షాడోని ఇలా పట్టుకుంటే ఆ మనిషి ఇంకా అప్నేఆప్స కిందకి రావాల్సిందే, ఆ షాడోతో తను ఆడుకుంటుంది. సో తనేం చేసింది, హనుమాన్ షాడోని పట్టుకుంది. అప్పుడు హనుమాన్ మొత్తం శక్తి కోల్పోయి అలా కిందకి వచ్చేస్తున్నాడు అనమాట, కిందకి పడిపోతున్నాడు అనమాట. సో మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మొదటి అవరోధం ఏంటంటే అందరూ ఇప్పుడు కాదు తర్వాత అంటారు, తర్వాత ప్రాబ్లం ఏంటంటే కాంపిటీషన్, తర్వాత ప్రాబ్లం ఏంటంటే కూడా అది కూడా దాటేస్తే అసూయ, వేరే వాళ్ళ మీద అసూయ పడడం. ఎవరైనా మనకైనా ఎక్కువ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తున్నారంటే మనము అసూయ పడతాము. ఎవరైనా గురువుకి ఫేవరెట్ అయిపోతున్నారు, లేదంటే ఏదైనా వాళ్ళు ఏదైనా కొంచెం ముందుకు వెళ్తున్నారంటే మనం కొంచెం, సో అది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. సో సింహిక అసూయే కదా, ప్రతిబింబంని పట్టుకోవడం అంటే అసూయకి ప్రతినిధిత్వం చేస్తుంది అనమాట. సో యాక్చువల్గా కామంని కోపంని మోహంని అన్నిటినీ కృష్ణ సేవలో ఉపయోగించవచ్చు, కానీ అసూయకి కృష్ణ సేవలు ఉపయోగించలేము. అసూయని వదిలేయడమే, ఇంకా దానికి అదే పరిష్కారం, ఇంకా ఏం దానికి సమాధానం లేదనమాట. సో అప్పుడు హనుమాన్ ఏం చేస్తారంటే సింహిక నోటి లోపలి వెళ్ళిపోయి సింహిక ఒక కడుపు ఒక పొట్టని చింపేసి తను బయటికి వచ్చి సింహికని చంపేస్తాడనమాట, ఆ అసూయని చంపేస్తారనమాట. చంపేసి ఇంకా ఆయన ముందుకెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత మనకి తెలుసు ఎలా తను లంకినికి ఎదురవుతారు. అండ్ లంకినికి ఎదురైన తర్వాత సి అక్కడ కూడా ఏమవుతుందంటే ఆ లంకిని అంటే రావణాసుర తాలూక లంకకి సెక్యూరిటీ గార్డ్. యాక్చువల్గా పూర్వంలో ఆవిడి బ్రహ్మలోకంలో సెక్యూరిటీ గార్డ్ అనమాట. కానీ కొంతమందికి ఆవిడ అవమానం చేసినప్పుడు బ్రహ్మ అన్నారనమాట, నువ్వు ఈ లోకంలో సెక్యూరిటీ ఇవ్వడానికి నీకు అర్హత లేదు, నువ్వు వెళ్ళి లంకాలో సెక్యూరిటీగా ఉండు. సో అప్పుడు ఆవిడ బతమాలుతూ ఉంటే ఎప్పుడైనా ఒక వాదరుడు వచ్చి నీకు ఒక దెబ్బ కొట్టినప్పుడు నువ్వు అనుకోవాలి అది లంకకి, అంటే ఏంటది ఆ లంకకి అది ఎండింగ్ అనమాట, లంక మొత్తం ఇంకా డిస్ట్రాయ్ అయిపోతుంది, అప్పుడు నువ్వు వెనక రావచ్చు అని. సో ఈ లంకిని ఒక పెద్ద గాడ్గా అక్కడ తిరుగుతుంది. సో ఎప్పుడైతే హనుమాన్ ఇంకా లంక లోపలి ప్రవేశిస్తామంటే ఈ లంకిని వెంటనే ఎక్కడికి ఎవరు నువ్వు అంటే అప్పుడు హనుమాన్ చాలా చిన్నగా తయారైపోయి ఒక కోతిగానే, ఏమీ లేదు నేను విన్నాను లంకలో లోపల చాలా మంచి పండు ఉంటాయి, మంచి ఫ్రూట్స్ ఉంటాయి, ఆకలి వేసింది కదా వెళ్ళి తింటామంటే ఇది ఏమైనా టూరిస్ట్ డెస్టినేషన్ అనుకుంటున్నావు ఏంటి, నీ వీసా ఎక్కడ ఏంటి పాస్పోర్ట్ ఎక్కడ, నువ్వు అలా లోపలికి రాలేవు పోపో అంటే లేదు నేను వెళ్తాను చూడండి, మీరు నాకు మంచిగా పంపిస్తే హ్యాపీ, మీరు పంపించకపోయినా నేను ఎలాగో వెళ్తాను, మీరే నాకు పంపించేయండి అంటే అప్పుడు ఆవిడ చాలా కోపంతో హనుమాన్కి కొట్టడానికి ప్రయత్నించినప్పుడు హనుమాన్ తనకి ఒక్క దెబ్బ వేస్తారు, ఎక్కువ కాదు, ఎందుకంటే హనుమాన్ అనుకుంటారు ఒక్క లేడీతోనే ఏం ఫైట్ చేస్తామని. అలానే హనుమాన్ చాలా స్లోగా, అంటే తన దాంట్లోని తన భాషలో చాలా స్లోగా ఒక దెబ్బ కొట్టినప్పటికీ ఆ లంకినికి ఎంత గట్టిగా తగులుతుందంటే వెంటనే ఆవిడకున్న అహంకారం అంతా పోయి సరే మీరు వెళ్ళండి అని హనుమాన్కి లోపల పంపించేస్తుంది అన్నమాట. సో ఇది కూడా యాక్చువల్గా మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక మంచి గుణపాఠం. మనం ఎప్పుడైనా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళాలంటే మన జీవితంలో కూడా హనుమాన్లాగా ఎవరైనా మన అహంకారానికి దెబ్బ వేయాలి. మన అహంకారానికి, మనలో ఉన్న గర్వానికి దెబ్బ ఇప్పుడు వరకు ఎవరు మనకి దెబ్బ వేయలేదనుకోండి, అయితే మనం చాలా అన్ఫార్చునేట్ పర్సన్. ఎందుకంటే మనం అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు ముందుకు రాలేము. అలా ఎవరైనా మనకి అలా ఇన్సల్ట్ చేయడం అయినా అలా చేస్తేనే సడన్గా మనకి ఏంటంటే ఒక ఇది వచ్చేస్తుంది అనమాట. లైక్ లంకినికి సడన్గానే ఆ హనుమాన్ ఇచ్చిన దెబ్బకి, తనకు చూసిన ఆ పవర్కి వెంటనే ఆవిడ. అలానే మనకి అందరూ మంచిగానే 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 మాట్లాడితే మనం ఏమనుకుంటామంటే చేద్దాము. మామూలుగా మీరు చూడండి, ఈవెన్ ఎవరికైనా డివోటీగా చేయాలంటే మనం ఎంతలాగా బతిమాలుతాం, ఇది మానేయండి, ఇలా చేయండి, అలా చేయండి, ఎంత మంచిగా చెప్తే చాలా కష్టంతో ఒక మాల చేస్తారు, లేదంటే 4 రౌండ్స్ చేస్తారు, అది కూడా ఏదో మన మీద ఉపకారం చేసిన సరే చేస్తాను 4 రౌండ్స్, ఓకే హ్యాపీ అని అలా ఉంటుంది వాళ్ళు ఒక భావ హావభావాలు. మన ఏదో గొప్పగా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు 4 రౌండ్స్ చేస్తారు, ఏకాదశి చేస్తారు, థ్యాంక్ యూ సో మచ్ అని మనం. కానీ ఎప్పుడైతే ఎవరికైనా అహంకారానికి దెబ్బ తగులుతుంది అనుకోండి, అప్పుడు చాలా ఈజీగా కృష్ణ కాన్షియస్నెస్లో రాగలుగుతారు. అంటే అది ఫైనాన్స్లోనా లేదంటే జీవితంలో మెటీరియల్ వరల్డ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఒకే ఒక్క దెబ్బలోనే మొత్తం వేదబేస్ వాళ్ళ మైండ్లో డౌన్లోడ్ అయిపోతుంది, అప్పుడు టక్కన డివోటీ అయిపోతారు ఇంకా. కానీ అది దొరకకపోతే ఆ మెటీరియల్ వరల్డ్ నుంచి స్లాప్ చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది లైఫ్. అండ్ అప్పుడు ఏంటంటే ఆధ్యాత్మిక సేవ చేయడం కూడా గురువు మీద ఉపకారం చేసినట్లు ఫీలింగ్లో ఉంటాము. ఐఎమ్ హెల్పింగ్, ఓకే సరే చేస్తాను సేవ, హ్యాపీ, చేస్తాను చాంటింగ్, ఓకే దీక్ష తీసుకుంటున్నాను, హ్యాపీ అని అలాంటి ఫీలింగ్లో ఉంటాం. మెటీరియల్ వాళ్ళ నుంచి ఆ దెబ్బ తగిలిన తర్వాత అర్థమవుతుంది, నువ్వు హ్యాపీ, నాకే హ్యాపీ, వాళ్ళకేంటి హ్యాపీ, వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు, ఎస్ ఐ వాంట్ బి డివోటీ, ఐ వాంట్ టు సర్వ్ యూ కృష్ణ. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎవరైనా మనకు అలా అది వేయాలన్నమాట. దట్స్ వై అది ఆ వర్స్ ఉంది కదా, కృష్ణ ఎవరికైతే స్పెషల్ అనుగ్రహం చూపిస్తారో వాళ్ళ దగ్గర నుంచి అన్ని లాగేస్తారు. దట్ ఈస్ కృష్ణ స్పెషల్ మర్సీ. ఎప్పుడు వరకు అయితే ఆ స్పెషల్ మర్సీ రాదు, వీ కెనాట్ బికమ్ డివోటీ, వీ ఎంజాయ్ టు బీ ఇన్ అవర్ కంఫర్ట్ జోన్. అంత బాగానే ఉంది కదా, చేద్దాం, అంత బాగానే ఉంది కదా, తొందర ఏముంది. ఈరోజు డాక్టర్ సడన్గా చెప్పారనుకోండి, మీకు క్యాన్సర్ ఉందండి, మీకు ఇంకా 4 మంత్స్ ఉంది, అప్పుడు సడన్గా యూ విల్ ఫీల్ మై గాడ్. నేను ఒక డివోటీ షేర్ చేసిన ఒక స్వానుభవం చెప్తున్నాను, ఎవరు ఒక మాతాజీ షేర్ చేస్తున్నారు, అంటే ఆధ్యాత్మిక జీవితం అంతా బాగుంది ఓకే, కానీ సడన్గా ఏదో ఒక రిపోర్ట్ వచ్చిందనమాట, ఎక్కడ సమ్ ప్రాబ్లం ఉంది, డాక్టర్స్ కూడా చెప్పలేకపోతే సడన్గా ఆవిడకి ఫీల్ అవుతుందనమాట, అయ్యో ఇంకా నాకు ఎన్ని డేస్ ఉన్నాయో, నేను మంచిగా సీరియస్ అయిపోవాలి కృష్ణ కాన్షియస్నెస్లో, ఏమో ఈ ప్రాబ్లమ్కి పరిష్కారం లేదేమో. కానీ 3-4 మంత్స్ తర్వాత అది కరెక్ట్గా మళ్ళీ నార్మల్ అయిపోయింది, మళ్ళీ నార్మల్ వచ్చేస్తాము. అది మన ప్రాబ్లం అనమాట. ఏదైనా మనకి మెటీరియల్ వల్ల ఆ దెబ్బ తగిలితే అంతవరకు మనకి సీరియస్నెస్ ఉంటుంది, అయ్యో నా దగ్గర టైం ఎక్కువ లేదు, కానీ మళ్ళీ మనం నార్మల్. లైక్ కోవిడ్ టైంలో అందరు బాగా జడిచారు, బాగా జడసి భగవద్గీత 18 డేస్ కోర్సు ఇది అది అన్నీ చేసుకున్నారు, టెంపుల్స్ దేవాలయాలు అన్నీ చేసుకున్నారు. ఇప్పుడు కోవిడ్ పోయింది, భక్తి కూడా పోయింది, ఇప్పుడు అందరు నార్మల్, బ్యాక్ టు నార్మల్ లైఫ్ వచ్చేసారనమాట. సో ఎనీవే అక్కడికి ఎందుకు వెళ్ళామంటే, కంచన భరణ విరాజసు వేస. సో ఇలాంటి భౌతిక ప్రదేశంలో వెళ్ళినప్పటికైనా హనుమాన్ ఇస్ క్లాత్ విత్ గుడ్ ఇంటెన్షన్స్. నో, నేను నా కాన్షియస్నెస్లీ నా నేను పాడు చేయకూడదు, నేను పవిత్రంగా ఉండాలని. కంచన వరణ విరాజసు వేస కానన కుండల కుంచిత కేస. ఒక 2 స్టోరీస్ ఉన్నాయి చెప్పి ముగిస్తాను, ఇప్పటికే టైం అయింది. కానీ ఆ రిఫ్లెక్షన్ వల్ల అక్కడ నాకు కనిపించట్లేదు ఆ క్లాక్ ఎంత టైం అయింది, 8:15. సో ఒక 2 స్టోరీస్ చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. కంచన వరణ విరాజసు వేస కానన కుండల కుంచిత కేస. యాక్చువల్గా ఎప్పుడైతే హనుమాన్ అంజనా తాలూకా గర్భంలో ఉంటారు, అప్పుడు వాలీకి ఎవరో మెసేజ్ ఇస్తారనమాట, ఈవిడ గర్భంలో ఉన్న అతను నీకు ప్రమాదం అని ఒక జ్యోతిష్యుడు. ఇతను నీకు చాలా ప్రమాదమే, అది నిజమే అయింది కదా, తను సుగ్రీవికి సాయం చేసి వాలికి. సో నువ్వు తన్ని నీకు కాపాడుకోవాలంటే తిన్ని చంపేస్తే బాగుందంటే, అప్పుడు వాలి ఏమనుకుంటాడంటే ఒక ప్రణాళిక వేస్తారు. తను కేసరి మహారాజ్కి అండ్ అంజనకి ఇంటికి భోజనంకి పిలుస్తారనమాట. అంటే మీ భార్య ప్రెగ్నెంట్ కదా, నేను రకరకాల వంటలు తయారు చేస్తాను, మీకు భోజనం పెట్టాలని ఉంది, మీరు ఇద్దరు రావచ్చు కదా ఒక్క నైట్ మా ఇంట్లో ఉండండి అంటే, వీళ్ళు యాజ్ ఎ ఫ్రెండ్స్గా చాలా హ్యాపీగా ఓకే సరే వస్తామని వెళ్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, తనకు ఒక విద్య తెలుసు, ఆ పంచు లోహాలు ఎలా దాన్ని కరిగేసి దానికి సూప్ లాగా తయారు చేసి దాంట్లో అన్ని వెజిటేబుల్స్ వేసి ఎలా చేయాలి అంతా ఫుల్ పాయిజన్తో అంతా తయారు చేస్తారు ఆ సూప్ అనమాట. సో ఎప్పుడైతే అంజన అండ్ కేసరి మహారాజ్ భోజనంకి కూర్చుంటే ఇతను అంటారన్నమాట, మీ ఇదే తాగాలి, ఈ సూప్ చాలా మంచిది, మీ శిశువుకి, మీ గర్భం లోపల ఉన్న శిశువుకి చాలా మంచిగా శక్తి వస్తుందంటే ఆవిడ చాలా హ్యాపీగా అది తాగేస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. సో దాంట్లో అది ఎలాంటి పంచ లోహాలు కరిగేసి పాయిజన్ వేస్తాడంటే ఆవిడకేమవ్వదు, కానీ లోపల ఉన్న గర్భంలో ఉన్న శిశువు చనిపోతాడనమాట. సో ఆవిడ తాగేసింది అంతా హ్యాపీ. ఇప్పుడు తను ఎదురు చూస్తుంది అనమాట, ఇప్పుడు మెసేజ్ వస్తుందని శిశువు చనిపోయాడని, కానీ మెసేజ్ రాలేదు, రాత్రంతా బాగానే గడిచిపోయింది. పొద్దున వేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. అతను రోజు వెయిటింగ్, ఇప్పటికి న్యూస్ వస్తుంది, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్, అసలు ఏం లేదు, నైన్త్ మంత్ బేబీ బయటికి వచ్చేస్తుంది, అందరు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు తనకి ఇంకా మ్యాడ్ వచ్చేసి తను ఎందుకు చనిపోలేదని పరిగెత్తి వెళ్తాడు హనుమాన్ని చూడడానికి. ఎప్పుడైతే హనుమాన్ని చూస్తారు, జస్ట్ బాండ్ శిశువు, తను చూస్తే తన హనుమాన్ ఆ కుండల్ రెండు కుండలతో పుట్టాడనమాట. సో తను ఏదైతే ఆ పంచలోహాలు సూప్లో వేశారో అది కుండల కింద మారిపోయి తనకి కుండలుగా వచ్చారనమాట, కానన కుండలు. సో అందుకోసం మీరు చూస్తే ఆ కర్ణ కూడా తన కవచంతో వస్తారు, అలా హనుమాన్ కూడా పుట్టినప్పుడే, అసలు మనం ఎలా ఈ ప్రపంచంలో విన్నాము పుట్టినప్పుడు పిల్లలు ఆర్నమెంట్స్ పుట్టడం, కానీ అతను కుండలతోనే పుడతారనమాట, కానన కుండలు. కుంచిత కేస అంటే, కుంచిత అంటే ఉంగరాల జుట్టు, కర్లీ హెయిర్. సో కుంచిత కేస, హనుమాన్ తాలూకా కేసాలు కూడా కర్లీగా, కర్లీయే కాదు అది చాలా పవర్ఫుల్ ఇది. నేను దానికి ఒక కథ చెప్తాను. యాక్చువల్గా ఎప్పుడైతే రాజసూయ యజ్ఞ చెయ్యాలని అనుకుంటారు యుధిష్ఠిర మహారాజ్, సో రాజసూయ యజ్ఞ చేయాలంటే ఒక ప్రత్యేకమైన ఋషిని పిలవాలి. సో ఈ ఋషి పేరు ఏంటంటే మృగ ఋషి. మృగ ఋషి అంటే తను ఏంటంటే, సగం శరీరము జింకలాగా ఉంది, సగం శరీరము మనిషిలాగా ఉంది, సో తన చేతనే రాజసూయ యజ్ఞ చేస్తే కరెక్ట్గా అవుతుంది అని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కానీ తిన్ని ఎలా పిలవాలి, తన్ని తీసుకురావడం అంటే చాలా కష్టం. సో భీముడు వెళ్ళి తనతో మాట్లాడతారనమాట, మీరు రండి అని. తిని అంటాడు, సరే నేను వస్తాను, కానీ నాకు ఒక షరతు ఉంది, మన ఇద్దరు రన్నింగ్ రేస్ పెట్టుకుందాం, ఒకవేళ నేను నీకైనా ఫస్ట్గా వెళ్ళిపోయాను అనుకో నేను నీకు చంపేస్తాను, అండ్ నేను రాజసూయ యజ్ఞ కూడా చెయ్యను, ఒకవేళ నువ్వు నాకైనా ముందుకి వెళ్ళావనుకో అప్పుడు నేను చేస్తాను యజ్ఞం. సో భీముడు అప్పుడు అర్థమవకుండా, ఇప్పుడు ఎలా తనతో నేను పోటీలో ముందుకు వెళ్ళగలుగుతాను లేదని భయపడి తను ఆలోచిస్తుంటే అక్కడ హనుమాన్ వస్తారు. హనుమాన్ వచ్చి భీముకి చెప్తానమాట, నేను నీకు సాయం చేస్తాను, ఎందుకంటే వాళ్ళు సోదరులు కదా, భీమ్ అండ్ హనుమాన్ ఇద్దరు వాయుపుత్రులు. సో పర్వాలేదు నేను నీకు హెల్ప్ చేస్తానని హనుమాన్ ఏం చేస్తారో, ఆయన చేతి నుంచి జనరల్గా పురుషులకి హెయిర్స్ ఉంటాయి కదా, ఇలా హెయిర్ మూడు తీసేసి ఇవో పట్టుకో అంటారు. దీంతో నాకేం, దీంతో ఈ వెంట్రకాలతో నేనేం చేసుకోవాలంటే, ఆహా ఇది సాధారణ కాదు, ఎప్పుడైతే మీరు ఇద్దరు పోటీ పెట్టుకుంటారు, రన్నింగ్ రేస్ పెట్టుకుంటారు కదా, ఎప్పుడైతే తను స్పీడ్గా ముందుకు వచ్చేస్తానంటే, నువ్వు ఒక పని చేయి, నేను ఇచ్చిన వెంట్రకాల్లోనే ఒక్క కిందకి పడేసావనుకో, ఎక్కడైతే అది కిందకి పడేస్తావు అక్కడ 1000 శివలింగాలు తయారైపోతాయి. అప్పుడే ఈ ఋషి ఏదైతే ఆ శివలింగాన్ని చూసి దండం పెట్టుకుంటాడు కదా, అప్పుడు నువ్వు ఇంకా ముందుకు పరిగెత్తవచ్చు అనమాట, ఇది చాలా బాగుందని అప్పుడు భీముడు వెళ్తాడనమాట ఆ వెంట్రికలు పట్టుకొని. రండి అయితే మన ఇద్దరు పోటీ పెట్టుకుందాము, ఎవరు ముందు వెళ్తే అలా చూసుకుందామంటే అప్పుడు స్టార్ట్ చేస్తారు రన్నింగ్ రేస్. రన్నింగ్ స్టార్ట్ చేసినప్పటికి ఎప్పుడైతే భీముడు చూస్తాడు ఇతను దగ్గరకు వచ్చేస్తాడంటే, వెంటనే ఒక వెంట్రికలు అక్కడ పడేస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే పడేస్తున్నాడో అక్కడ 1000 శివలింగాలు. ఇప్పుడు తను ఒక్కొక్క శివలింగాలకి నమస్కారం పెట్టే వరకు తను ముందుకు వెళ్ళాడు అనమాట. అతను అలా నమస్కారం పెడుతూ ఉంటే భీముడు ఇంకా ముందుకి రన్నింగ్ చేసేసుకుంటాడు అనమాట. అలా చేస్తూ మొత్తం మీద యుధిష్ఠిర మహారాజు ఒక రాజభవన్ దగ్గరికి వచ్చేసారు. భీముడు లోపలికి అడుగు వేసేసాడు, లోపల బాడీ అంతా కూడా వెళ్ళిపోయింది, రైట్ లెగ్ ఉండిపోయిందంటే ఇతను ఏం చేశాడు, ఆ ఈ ఋషి వెంటనే ఆ రైట్ లెగ్ని పట్టుకున్నాడు. పట్టుకుని ఇప్పుడు నువ్వు ఓడిపోయావు, ఎందుకంటే ఈ లెగ్ మాత్రం లోపలికి వెళ్ళలేదు కదా, ఇప్పుడు నేను నీకు తినేయాలన్నమాట. సో అప్పుడు అక్కడ యుధిష్ఠిర మహారాజ్ని పిలుస్తారు. యుధిష్ఠిర మహారాజ్ని పిలిచేసి, మీరే కదా ఇక్కడ రాజు, సో మీరే న్యాయం చెప్పండి, ఎవరు గెలిచారు? సో యుధిష్ఠిర మహారాజ్ అంటారు, యాక్చువల్గా టెక్నికల్గా చెప్తే భీముడే గెలిచాడు, ఎందుకంటే తను లోపలికి అడుగు వేసేసారు, కానీ కూడా మొత్తం శరీరం లోపలికి రాలేదు కదా, ఒక కాలు ఉండిపోయింది, కనుక ఇద్దరికి నేను జస్టిస్ చేస్తాను, గెలవడం భీముడు గెలిచారు, కానీ మీరేదైతే సంకల్పం తీస్తున్నారు కదా తను గెలవకపోతే తన్ని తినేస్తారు, మీరే ఒక పని చేయండి, ఈ రైట్ లెగ్గే మీరు తినండి, మిగిలిన తనకి శరీరం వదిలేయండి అంటే, అప్పుడు ఈ ఋషి అనుకుంటాడనమాట, అంటే ఎంత చక్కగా న్యాయం చేస్తున్నారు, ఇతను నా సోదరుడని అలాంటి వ్యత్యాసం చూపించకుండా, పక్షపాతం చూపించకుండా మీరు ఎంత చక్కగా న్యాయం చేశారు, మీ న్యాయానికి నేను ఇంప్రెస్ అయిపోయాను, నాకు అతను కాలొద్దు ఏమీ వద్దు, నేను మీ రాజసూయ యజ్ఞని చక్కగా చేసుకుంటాను, జస్ట్ నేను మీకు టెస్ట్ చేయాలని అనుకున్నానని తను చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. సో కానన్న కుండల కుంచిత కేశ, అంటే హనుమంతాలు ఒక కేశాలు, ఆ వెంట్రికాలు కూడా చాలా విలువైనది, అది ఎంతో చమత్కారాలు చూపించవచ్చు అన్నమాట. సో ఎన్ని శ్లోకాలు కంప్లీట్ చేసాము? 4 చేసామా? అయితే అయిపోయింది, ఇంకో 10 ఆదివారాలు, 40 ఉన్నాయి. సో అలా హనుమాన్జీ అండ్ రామ్జీ కథ వినొచ్చు, అండ్ ఇంకా ఒక కొన్ని ఆదివారాలు, అంటే ఎంతవరకు ఈ హనుమాన్ చాలీస మనం కంప్లీట్ చేసేసి ఇలానే హనుమాన్జీ అండ్ రామ్జీ కథ విందామన్నమాట. సో ఈరోజు ఇక్కడే ముగిద్దాము, ఆల్రెడీ 8:30 అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామచంద్ర భగవానికి జయ. సీతారాం లక్ష్మణ్ హనుమాన్జీకి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ.
కృష్ణ 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 సబ్ కృష్ణ 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 सब कृष्णा 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 लगे सब कृष्णा